வந்தேசம் பூமாபதிம் சுரகுரும் வந்தே ஜகத்காரணம் வந்தே பன்னகபூஷணம் முருகதரம் வந்தே பசூனாம் பதிம் வந்தே சூரியசாங்கவன்ஹிநயனம் வந்தே முகுந்தப்ரியோ வந்தே பக்தஜனாஸ்ரயஞ்ச வரதோ வந்தே சிவம் சங்கரம்.
சமஸ்த சன்மங்களானி சந்து ஜகத்தந்தா சிவமயமே, சர்வம் சிவமயம் ஜகத் அண்டுன்னதி வேதம் கூட. ஈ சராச்சர ஜகத்தந்தா சிவமயம். சிவுடு அண்டே மங்களகாரகுடு சுபப்ரதுடு அன்னமாட. சிவ அனே நாமம் உச்சரிஞ்சினா, சிவுடி லிங்காண்ணி காணி விக்கிரகாண்ணி காணி தரிசிச்சினா, நிரந்தரம் சிவகத விண்ணா ஆ வியக்திக்கு சகல சுபாலு சேகூறுத்தை, மங்களம் தப்ப அமங்களம் எரகனிவாடு சிவுடண்டே. அந்தக்கே ஈ சிருஷ்டி மொத்தம் சிவமயம் ஜகத் அண்டே, இட்டு சிவஸ்வரூபம் சிவுடி யொக்க ஆகாரந்தோ ஆயன லிங்கந்தோ ஆயன திவ்யசக்துலதோ நிண்டி உன்னதன் ஒக அர்த்தம். அந்தா சுபம் தப்ப அசுபம் லேது, நுவ அசுபம் அனுக்குன்னதி கூட அசுபம் காது சுபா அனி மனக்கு சிம்புடு செபுத்துனாடு. அட்வண்டி சிவச்சரித்திர அநேக சம்ஹிதலதோ உன்னதி. அந்தலோ மொட்டமொதட்டி சம்ஹித விஜயேஸ்வர சம்ஹித அனி பிளவப்படுத்துந்தி. அச்சந்த பிராச்சீன காலம்லோ கங்கா யமுனா சரஸ்வதி ஈ மூடு நதுல சங்கமஸ்தானாన్ని பிரயாக அண்டாரு. ஆ பிரயாகலோ சாலா அத்புதமైన யாகம் జరిగింది. నిజానికి త్రివేణి సంగమం అంటాం కాని అక్కడ గంగా యమునలే పైకి కనపడతాయి, సరస్వతి కనిపించదు. సరస్వతి ఎప్పుడూ అదృశ్య రూపంతోనే ఉంటుంది. వాక్కుని వినగలుగుతాం కాని కనగలుగుతామా? అందుకే సరస్వతి అంతర్వాహిని. అక్కడ ఒక పక్కన గంగానది తెల్లగా, మరో పక్కన కాళిందీ నది లేక యమునా నది నల్లగా, ఈ రెండు నదులు కలిసి వరసి పెనవేసుకుని ప్రవహిస్తూ కలిసిపోతున్న దృశ్యం చూస్తూ ఉంటే కన్నుల పండుగగా ఉంటుంది. అత్యంత పవిత్రమైన దర్శనం, పవిత్ర దృశ్యం అది. అటువంటి గంగా యమునా తీరోత్సంగాన్ని ప్రయాగ అంటారు. ప్రకృష్టమైన యాగాన్ని బ్రహ్మదేవుడు ఒకప్పుడు 1000 సంవత్సరాలు చేశాటేకంగా, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు. అందుకే అది ప్రయాగ అని పిలువబడింది. అది ధర్మక్షేత్రం. అది ధర్మక్షేత్రే మహాక్షేత్రే గంగా కాలింది సంగమే ప్రయాగే పరమే పుణ్యే బ్రహ్మలోకస్య వర్త్మని మునయస్యంసితాత్మానః సచ్చౌరత పరాయణాః மகௌஜசோ மகாபாகாக மகாசத்திரம் விதே நிரே. பிராச்சீன காலம்லோ தர்மக்ஷேத்திரங்க பிளவுபடேட்டுவண்டி பிரயாக க்ஷேத்திரம்லோ கங்கா யமுனலு கலிசி உன்ன திவ்யக்ஷேத்திரம்லோ சௌனுக்குடு முதலின மகானுபவுலின ருஷுலு ஒகள்ளு காது, இத்தரு காது, 88,000 மந்தி ருஷுலு சரீரந்தோ பிரம்மலோகானிக்கு வெள்ளடம் கோசம் சத்திரயாகமன ஒக கொப்ப யாகம் சேசாரு. ஈ சத்திரயாகான சாலா சோட்ல சேசாரு. ఇంతకు పూర్వం నైమిశారణ్యంలోనూ చేశారు వాళ్ళు, కురుక్షేత్రంలోనూ చేశారు. ఇప్పటికి కూడా కురుక్షేత్రాన్ని ధర్మక్షేత్రమని అంటున్నాం. ఇటువంటి ధర్మక్షేత్రమే ప్రయాగ క్షేత్రం కూడా. అటువంటి ప్రయాగ క్షేత్రంలో 1000 సంవత్సరాలు శరీరంతో బ్రహ్మలోకానికి వెళ్లడం కోసం 88,000 మంది ఋషులు, సౌనకాది మహర్షులు కఠోర దీక్షతో, నియమంతో, నిష్ఠతో, ఎవరి దగ్గర ఒక్క రూపాయి కూడా యాచన చేయకుండా స్వీయశక్తితో యజ్ఞం చేశారు. యజ్ఞం అంటేనే యజ్ఞ కర్మ సముద్భవ అన్నారు. సత్కర్మాచరణం ఏదైనా యజ్ఞమే. పవిత్ర కర్మాచరణాన్ని యజ్ఞము అంటారు. అపవిత్ర కర్మలేవి యజ్ఞాలు అనిపించుకో. మహాత్ములు ఋషులు వాళ్ళు పగలంతా యజ్ఞం చేసి అనుదిన పూర్ణాహుతి చేసేవారట. అంటే మధ్యాహ్నం అయ్యే అవగానే ఆనాటి పూర్ణాహుతి చెయ్యాలన్నమాట. ఇలా 1000 ఏళ్ళు పూర్ణాహుతితో కూడిన యజ్ఞం చేశారు. యజ్ఞం పూర్తి కాగానే యథాశక్తిగా ఎంతో కొంత తినాలి గనక. మానవ శరీరం ఆహారమయం, అన్నమయము అంటాం దీనిని. అన్నం లేకపోతే మానవులు బ్రతకలేరు గనక. అన్నమయ విజ్ఞానమయాది కోశాలలో అన్నమయ కోశం ముఖ్యంగా కలియుగంలో ఉండి తీరుతుంది. ఎంతో కొంత తినాలి. నోపవాసంతు కర్తవ్యం
పద్మపురాణంలో భాగవత మహాత్మ్యంలో చెప్పారు. పూర్తిగా ఉపవాసం చెయ్యొద్దు, ఉపవాసం చేయడం వల్ల నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోయే పడమైతే అసలు నువ్వు ఆ పూజ చేయడం వల్ల లాభం లేదు, ఇది ఆత్మహింస, కాబట్టి ఏదో ఒకటి తీసుకోవాలి, శరీరం పడిపోకుండా ఉండాలి, శరీరానికి ఎక్కువ తినడం వల్ల వచ్చే మత్తు రాకుండా ఉండాలి, కాబట్టి స్వల్పాహారం తీసుకుని యజ్ఞం చెయ్యి అని శాస్త్రం చెబుతున్నది. అందుకని ఆ రోజుల్లో వాడు మధ్యాహ్నం పూట కందమూల ఫలాలు తినేవారు. కందలు అంటే దుంపలు అన్నమాట. ఈ చిలగడ దుంపలు, రకరకాల దివ్యమైన దుంపలు ఉంటాయి భూమిలో. ఇప్పటికి కూడా హిమాలయ పర్వతాలకు వెడితే కొన్ని రకాల దుంపలున్నాయి. అవి నాలికకి తగిలితే ఒక రోజు రోజంతా ఆకలి ఉండదు, దాహం ఉండదు. ఒకప్పుడు నేను కేదారానికి నడిచి వెడుతున్నప్పుడు కొంత అలసట వచ్చింది ఒక చోట. అక్కడ ఒక గుడ్డ కూడా లేని, గోచి గుడ్డ కూడా ధరించిన ఒక స్వామి కనిపించాడు, ఒక మహాసాధువు. ఏమండి నేను దుంప తీస్తాను నాలుక మీద పెట్టుకోండి అన్నాడు. ఆ వేరు లాంటి దుంపని నాలుక మీద పెట్టుకోగానే నాలుక కొంచెం దురద పెట్టింది. ఆశ్చర్యం, 24 గంటల పాటు క్షుత్తు లేదు, పిపాస లేదు, అంటే ఆకలి లేదు, దాహం లేదు. ఇలాంటి అనేకానేక మూలికలతో నిండిన దివ్య దేశం మన ఆర్యావర్తం అంటే. అందుకే మహాత్ములు వీళ్ళు 1000 యజ్ఞం చేశారంటే మనం తినే పులిహారలు, దద్దోజనాలు, గారెలు, తట్టలకి తట్టలు, పులిహారలు తినలేదు ఆయన. వాళ్ళంతా కేవలం కందమూలాలు తింటూ తపస్సు చేశారు, కందమూలాలు తింటూ యజ్ఞం చేశారు. అటువంటి దుంపలు ఆకలిని, దాహాన్ని అరికట్టి ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఫలాలు ఇక్కడున్నాయి, మూలికలున్నాయి. అటువంటివి మధ్యాహ్నం పూట లఘువుగా తీసుకుని తదనంతరం నిద్రపోకుండా పవిత్ర పురాణాలు వింటూ తమ జీవితాన్ని గడిపేవారట వాళ్ళు. ఒకనాడు వాళ్ళు మధ్యాహ్న కాలంలో యజ్ఞం పూర్తి చేసుకుని, పూర్ణాహుతి చేసుకుని ఫలహారం సేకరించి, ఫలహారం అంటే నిజమైన ఫలహారం అన్నమాట. అది ఫలము అంటే పండే, పండు మాత్రమే తీసుకుంటే ఫలహారం. ఇవాళ మనం ఫలహారం పేరు చెప్పి 2 కేజీలతో చక్కెర పొంగలు, మరో 3 కేజీలతో బొంబాయిరా ఉపమాయో చేసుకు తింటే దీన్ని ఫలహారం అనరు, బలహారం అంటారు. అంచేత నిజమైన ఫలహారమే చేశారు వాడు. వత్తాలు ఇక్కడ కూడా పలలం, పలం మాంసంచ పలలం పలం, మాంసమన్న పలలము అన్న, పలము అన్న ఒకటే అర్థం, ఒత్తు లేకుండా పలము అంటే మాంసం. అంటే చాలా చోట్ల ఇప్పటికి కూడా బోర్డుల్లో ఫలహారశాలను ఒత్తు లేకుండా రాస్తే లోపలన్నీ మాంసం మొక్కలున్నాయని అర్థం అనమాట. అవి కాదు మనం తెలవలసింది, ఫలహారం. అటువంటి ఫలహారం చేసి కూర్చున్నారు. మధ్యాహ్న సమయం వ్యర్థం కాకుండా ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఉంటే వారి పూర్వజన్మ సుకృతం వల్ల మహానుభావుడు వేదవ్యాసుని శిష్యుడు రోమహర్షణుడని పేరు కలిగిన వాడు సూత మహర్షి అక్కడికి వచ్చాడు. సూతుణ్ణి చూడగానే వినయంతో సంభ్రమంతో ఋషులంతా లేచి నిలబడ్డారు. పౌరాణికుడికున్న గొప్ప స్థానమది. ఒక పౌరాణికుడు వస్తే వాణ్ణి బ్రహ్మ విష్ణు శివాత్మకుడిగా గుర్తించాలి, గౌరవించాలి. సమస్త గురువులందరూ ఒక్కెత్తు, ఒక్క పౌరాణికుడి స్థానం ఒకటి ఒకెత్తు అన్నారు. అందుకే వాళ్ళు నిలబడ్డారు, అర్ఘ్యమిచ్చారు, పాద్యమిచ్చారు, కాళ్ళు కడిగారు. అసలు ఎప్పుడైనా మన ఇంటికి మహాత్ములు పండితులు వస్తే మనం లేచి నిలబడాలి, సంస్కారం చూపించాలి, గౌరవించాలట. మహాత్ములు ఇంట్లోకి వచ్చాక కాళ్ళు కడుక్కుంటే మంచిది. వాళ్ల పాద ధూళి ఇంట్లో పడితే ఇల్లు పవిత్రమవుతుంది. కొంతమంది మహానుభావులు పాదాలు బయటే కడగడం మంచిది, వాళ్ల ధూళి ఇంట్లో పడితే ఇల్లే దుమ్ము కొట్టుకుపోతుంది. అందుకని గురువులు వచ్చినప్పుడు మాత్రం ఇంట్లోకి పిలిచి అప్పుడు వాళ్ల కాళ్ళు కడిగి ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకుంటే మనకి మన గృహానికి పవిత్రత చేకూరుతుంది. ఆ దుట్టులో పెట్టుకుని వీళ్ళు ఆయన కాళ్ళు కడిగారు, ఆ నీళ్లు నెత్తిమీద చల్లుకున్నారు. అర్ఘ్యము పాద్యము అని రెండున్నాయి ముఖ్యమైనవి. చేతిలో పోసేదాన్ని అర్ఘ్యం అంటారు, పాదములు కడగడానికి ఇచ్చే నీళ్లు పాద్యం అంటారు, తర్వాత తాగడానికి ఇచ్చే నీరు ఆచమనం. అందుకే ముఖే ఆచమనీయం సమర్పయామి, నోట్లో పోసుకునే నీళ్ళనమాట. త్రాగు జలం. ఇవయ్యాక అప్పుడు ఆయనకి ఎదురుగుండా ఆయన కూర్చున్న తర్వాత వినయంగా కింద కూర్చుని ఋషులు ఆయన్ని ప్రశ్నించారు, మహాత్మా సూత మహర్షి, నీకు రోమహర్షణుడు అని పేరు, నువ్వు కథ చెబితే శరీరం గగుర్పొడుస్తుంది, వెండ్రుకలు నిక్కబొడుచుకుంటాయి. రోమములంటే వెండ్రుకలు. ఆహ్, ఎంత బాగుంది కథ అనిపించగానే ఆ శరీరం నిక్కబొడుచుకుంటే, ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటే మాకు ఆ అనుభూతి 1 సంవత్సర కాలం ఉంటుంది. మాకు ఇలా శరీరం నిక్కబొడుచుకునేలాగా, వెండ్రుకలు నిలబడేలాగా కథ చెబుతావు కనుకే నిన్నంతా రోమహర్షణుడు అన్నారు. నీవు కథ చెబితే శరీరం గగురు పొడుస్తుంది. కొంతమంది కథ చెబితే ఉన్నవాళ్లు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. అసలు కవిత్వానికి కదిలించే శక్తి ఉంటుందిట. కొంతమంది కవిత్వం హృదయాలను కదిలిస్తుంది, కొంతమంది కవిత్వం కూర్చున్న కుర్చీల్లో ఉన్నవాళ్ళు బయటికి కదిలిస్తుంది. నీవు హృదయం కదిలించే అద్భుత కథలని చెప్పే పౌరాణికుడివి, పరమ పౌరాణికుడివి, పౌరాణిక ఉత్తమ బ్రతుకుము పెక్కేండ్లని వాళ్ళు మనస్ఫూర్తిగా ఆశీర్వదించారు. ఎందుకంటే నిజానికి వాళ్ళందరూ చాలా గొప్పవాళ్ళు, కానీ పురాణం వింటున్నారు కాబట్టి కింద కూర్చున్నారన్నమాట. ఆ తర్వాత ఆయనతో అన్నారట,
సూత సూత మహాభాగా వదనో వదతాం వరా.
ఓ సూత మహాత్మా, పురాణ కథలు చెప్పడంలో నిన్ను మించిన వాళ్ళు లేరు. మా అదృష్టవశాత్తు భగవంతుడు యజ్ఞం చేస్తూ ఉంటే నిన్ను పంపాడు. ఈ యజ్ఞం ద్వారా బ్రహ్మలోకానికి వెళ్లాలనుకుంటున్నాం. బ్రహ్మలోకానికి వెళ్లాలంటే శివానుగ్రహం ఉండాలంటారు. ఈ చరాచర జగత్తంతా శివమయం శివమయమని వేదాలు చెబుతున్నాయి. మహన్యాసం సర్వము రుద్రమయమంటున్నది. అటువంటి రుద్రుడు ఎలా ఆవిర్భవించాడు మరొక విశేషం. ఈ సృష్టిలో ఏ దేవతకైనా కేవలం రూపం మాత్రమే ఉంటుంది, లేదా నిర్గుణ పరబ్రహ్మంగా రూపం లేకుండా మనం ఎలాగో ధ్యానం చేస్తాం కొంతమంది. కాని శివుడికి ఇటు రూపంతో పాటు, రూపాన్ని సంస్కృతంలో అర్చ అని కూడా అంటారు, అర్చామూర్తి అంటే విగ్రహము అని అర్థం అన్నమాట. విగ్రహంతో పాటుగా లింగరూపం కూడా ఉన్నది. లింగం బేరంచ, లింగము ఉన్నది బేరము ఉన్నది, బేరం అంటే విగ్రహం అన్నమాట. ఈ రెండూ ఉన్న దేవత శివుడు తప్పెవరూ కనపడరు. రెండు ఎందుకు వచ్చాయి ఆయనకి, అది మేము తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇదిగో రాబోతున్నది కలియుగం. ఈ కలియుగంలో మానవులు దేహాత్మ దృష్టయా మూఢాః నాస్తికాః పశుబుద్ధయః, శరీరం మనస్సు ఈ రెండు ఒకటే అనుకుంటారు మూర్ఖులు. అంటే దేహమే ఆత్మ, ఈ దేహం కంటే గొప్పది లేదు, అందుకే తినడం తిరగడం ఎక్కడ పడితే అక్కడ త్రాగడం తందనాలు ఆడడం తప్ప వీళ్ళకి మరొక ఊహ లేకుండా పోతుంది. మూర్ఖులైపోతారు, పశువులైపోతారు, వేదాలు లేవు, పురాణాలు లేవు, ఉపనిషత్తులు లేవు అంటూ నాస్తికవాదం చేస్తారు. నిజానికి నాస్తికుడు అంటే దేవుడు లేడన్నవాడు కాదు సుమా. ఇప్పుడు కూడా చాలా మంది నాస్తికుడు అంటే దేవుడు లేడు అన్నవాడు అనుకుంటున్నారు. దేవుడు లేడన్నవాడిని నాస్తికుడు అన్నల్లా, వేదములు లేవు, వేదముల ప్రమాణాన్ని అంగీకరించము అన్నవాళ్లు మాత్రమే నాస్తికులు. ఇక మీదటైనా ఇది గుర్తుపెట్టుకోండి. ఈ కలియుగంలో ఎక్కువ మంది వేద ప్రమాణాన్ని అంగీకరించక నిజమైన నాస్తికులు అయిపోతున్నారు. వీళ్ళు పశువుల్లాంటి వాళ్ళు, బుద్ధిహీనులు. కామం క్రోధం ఈ రెండు వీళ్ళని పట్టి పీడిస్తూ ఉంటాయి. పశువులు ఎలా కామంతో తిరుగుతాయి, అలాగే పగలు లేదు రాత్రి లేదు ఇష్టం వచ్చినట్టు స్వేచ్ఛగా విభచరిస్తారు. ఆడవాళ్లు బెత్తెడు గొడ్డలు కట్టుకు తిరుగుతారని ఆనాడే వాళ్ళు అన్నారు ఊహించేకంగా సూత్రుడితో. ఇప్పుడు మనం కళ్ళారా చూస్తున్నాం, అదృష్టం బాగుంటే ఆ బెత్తెడు గొడ్డలైనా కనపడితే, లేకపోతే అసలు మొత్తమే లేకుండా పోతున్నాయి కలియుగంలో. వీళ్ళు బుద్ధిహీనులై వావి వరస లేకుండా చరిస్తారు. భార్యాభర్తలు ఎవరూ కలిసి ఉండరు. ఎక్కువ కాలం పెళ్ళయిన తర్వాత కలిసి ఉన్న జంటల్ని గౌరవిస్తారట క్రమంగా. ఓహో పెళ్ళయ్యాక ఏడాది కలుసున్న గొప్ప జంటండి అని సన్మానం చేస్తారని చెప్పారండి శివపురాణంలో. దాన్ని బట్టి ఆలోచించండి, ఏడాది కలిసి ఉంటే వాడు గొప్ప జంట అంటే పెళ్ళైన వెంటనే పెటాక్ 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 అని విడిపోతారనమాట. ఇంకా రాబోయే కాలంలో అటువంటి భయంకర దృశ్యాలు చూడకుండా వెళ్ళిపోతే మంచిదని మహాత్ములు ఎప్పటికి కూడా అనుకుంటూ ఉంటారట. ఇంత భయంకరమైనది కలియుగం అంటే. బుద్ధిహీనులు తల్లిదండ్రులు ద్వేషిస్తారు, తల్లిదండ్రులకు అన్నం పెట్టరు, కొడతారు తిడతారు.
అలసులు మంద బుద్ధి బలులు అల్పతరాయుబులు ఉగ్రరోగ సంకలితులు మందభాగ్యులు సుకర్మములివ్యు చేయదాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమై అలవడు ఏమిటం వడవు ఆత్మకు శాంతి మునీంద్ర చెప్పవే.
మహాత్ముడు పోతన గారు భాగవత ప్రారంభంలో రాసిన గొప్ప పద్యం ఇది. ఈ కలియుగంలో మానవులు అలసులు సామరిపోతులయ్యి ఉంటారు. పని చేయడానికి ఇష్టపడరు, ఎప్పుడు వీలుంటే అప్పుడు నిద్రపోవడమే. రైలు ఎక్కారట నిద్రపోయారట, కిందకి దిగాక నిద్ర లేదని మళ్లీ నిద్ర, అన్నం తినడానికి ముందు నిద్ర తిన్నాక నిద్ర, ఎప్పుడు వీలుంటే అప్పుడు విశ్రాంతి మాత్రమే తీసుకుంటారు. కష్టపడి పని చేయడానికి ఇష్టపడరు కలియుగంలో. అటువంటి అలసులు పెరుగుతారు, మంద బుద్ధి బలులు, జ్ఞాపక శక్తి తగ్గిపోతుంది, తెలివితేటలు తగ్గిపోతాయి, అజ్ఞానంలో పడిపోతారు. పూర్వం పుస్తకాలు అక్కర్లేకుండా మస్తకము సమస్తంగా విద్యను నేర్చుకునేవారు, గాని కలియుగంలో క్రమక్రమంగా కేవలం పుస్తకాలు కంప్యూటర్లు తప్ప రెండ్రేళ్ళు ఎంతంటే చెప్పలేని స్థితిలో గడిపోతారు. ఇంత మంద బుద్ధి బలులు తయారవుతారు. అల్పతరాయువులు, ఆయుర్దాయం తగ్గిపోతుంది. ఉగ్రరోగ సంకలితులు భయంకర రోగాలతో పీడింపబడతారు. ఐశ్వర్యము తక్కువే, సుకర్మములెవ్వియో చేయజాలరి ఈ కలియుగమందు మానవులు. ఈ కలియుగంలో మానవులు మంచి పని చెయ్యరు, ఎవరైనా చేస్తే చేసేవాడిని వెనక్కి లాగుతారు. ఎందుకండి, హాయిగా మీ డబ్బు మీరు సంపాదించుకోక ఈ పురాణాలని గుళ్ళని గోపురాలని తిరగడం దండగా అని నిజంగా ఆధ్యాత్మిక సత్కార్యక్రమాలు చేసేవారుంటే వారిని కూడా వెనక్కి లాక్కొనొస్తారు. ఇటువంటి మానవులకి శాంతి సౌఖ్యం ఎలా కలుగుతుంది? మాకు అటువంటి శాంతిని ప్రసాదించే కథలు చెబితే వింటాం, సంతోషిస్తాం. వర్ణాశ్రమ ధర్మాలు విడిచిపెట్టి దొంగలై అనుక్షణం దోచుకు తిరిగే ఈ ప్రజల్ని రక్షించే కథంటూ ఏదైనా ఉన్నదా? దేవాలయాలలో చేరి దేవుడి సొమ్ము దిగమింగి దాని ద్వారా 100 జన్మలు కుక్క జన్మలెత్తి పశుప్రాయులై నష్టపోతున్న మానవుల్ని అనుగ్రహించడం కోసం ఓ మంచి కథ చెప్పమని అడిగారు వాళ్ళు. నిజంగానే వాళ్ళు అడిగినవన్నీ నిజమే. ఇవాళ ఎక్కడ చూసినా దేవాలయాలన్నీ భయంకరమే. దేవుడి సొమ్ము తినడానికి ఎవడూ భయపడ్డట. పూర్వం దేవబ్రాహ్మణ మాన్యముల్ విడిచి అన్నారు. దేవతలవి బ్రాహ్మణులకి సంబంధించిన సొమ్ము అపహరిస్తే ముందు 100 జన్మలు కుక్కై పుడతారు, తర్వాత చండాలత్వమవా పునుయాత్ చండాలులై పుడతారు. దరిద్రపు జన్మలన్నమాట. ఆ తర్వాత కుంటి గుడ్డి జన్మలెత్తుతారు. అయినా నిర్భయంగా భయపడకుండా వచ్చే జన్మలో ఏమైతే దవుతాంలే, ఈ జన్మలో తినేద్దాం అనుకుంటాడు వీడు. ఈ పెచ్చమానవుడికి తెలియదు గాని వీడు సంపాదించుకున్న దాంట్లో వీడు తినేదంతా ఈలోపు వీడికి రోగం రాదా, లేకపోతే రేపు పొద్దున చచ్చాక ఈ డబ్బు కూడా వస్తుందా? ఈ ప్రపంచమంతా నాదే, నాకు తిరుగులేదు అనుకున్నవాళ్ళు చచ్చాక ఎముకలు కనపడకుండా పోతారట. అలాంటి పాపకృత్యాలకి వెరవక దుర్మరణం పాలైపోయే మానవుల్ని రక్షించడానికి ఒక దివ్య కథ మేం వినాలనుకుంటున్నాం. ఆ కథ కూడా శివకథ అయితే మాకు చాలా ఇష్టం. ఈ కామిని జారత్వంతో వెంటపడే మానవుల్ని అనుగ్రహించడానికి ఒక మంచి కథ చెప్పమని అడిగితే అప్పుడు విని ఆ మాటలు ఆ ప్రశ్నలు పులకించిపోయి సూత మహర్షి వారికి సమాధానంగా ఇలా అన్నాడు. మహాత్ములారా, సౌనకాది మహర్షులారా, నా పూర్వజన్మ సుకృతం వల్ల జ్ఞానులైన మీరు నన్ను భక్తితో శ్రద్ధతో శివ సంబంధమైన కథ వినాలని ప్రశ్నిస్తున్నారు. ఇది చాలా అదృష్టం. శివపురాణం విననంత వరకే బ్రహ్మహత్యాది మహాపాపాలు. ఒక్కసారి అది వింటే జీవితంలో మానవుడికి ఏ దోషము ఉండదు. సర్వలోకాలలో ఎంత పాపాత్ముండైనా ఉద్ధరించి వాడికి శ్రేయస్సుని చేకూర్చేది కేవలం శివపురాణం మాత్రమే. ఈ శివపురాణాన్ని మహానుభావుడు మా గురువుగారు వేదవ్యాసుడు పూర్వకాలంలో ఎంతో శ్రద్ధతో తపశ్శక్తితో భక్తితో వ్రాసిపెట్టాడు. అదే 18 లక్షల శ్లోకాలతో కూడిన గ్రంథం. అంత గ్రంథమైతే మానవులు వినలేరు చదవలేరు గనక దానిని ఆయన బాగా క్లుప్తం చేశాడు. 12 సంహితలుగా ఇచ్చాడు. ఈ 12 సంహితల్లో విజ్ఞేశ్వర సంహిత, రుద్ర సంహిత, వినాయక సంహిత, ఉమా సంహిత, మాతృ సంహిత, ఏకాదశ రుద్ర సంహిత, కైలాస సంహిత, శతరుద్ర సంహిత, కోటిరుద్ర సంహిత, సహస్ర కోటిరుద్ర సంహిత, వాయు సంహిత, ధర్మ సంహిత అనే పేరుతో మొత్తం 12 సంహితలున్నాయి. ఇవన్నీ కలిపి మానవుల కోసం దాదాపు 100,000 శ్లోకాలు ఈ శివపురాణంలో ఇమిడ్చాడు, అంటే సంక్షేపం చేశాడు. మళ్ళీ ఏం చేశాడు, దానిని చివరికి 24,000 శ్లోకాలకి కుదించాడు. అంటే ఇవాళ మనం దాదాపు 24,000 శ్లోకాలున్న శివపురాణం వింటున్నాం. ఇది మా మహానుభావుడు గురుడు విష్ణుస్వరూపుడు కృష్ణద్వైపాయనుడు వేదవ్యాసుడు లోకశ్రేయస్సు కోసం అందించిన దివ్య కథ. ఈ కథ వింటే కలిదోషాలు తొలగుతాయి, బ్రహ్మహత్యాది పాపాలు పోతాయి, శివరాత్రి నాడు ఉపవాసం ఉండి విన్నవాడు కైలాసానికి వెడతాడు. ఈ శివపురాణం అమలము అన్నారు. శైవం పురాణమలం శివకీర్తి తంతత్ వ్యాసేన శైవ ప్రవణేన సంగృహీతం సంక్షేపత సకల జీవగణోపకారే తాపత్రయగ్రమతులం శివదం సతాంహి శైవం పురాణమలం శివకీర్తి తంతత్ వ్యాసేన శైవ ప్రవణేన సంగృహీతం సంక్షేపత సకల జీవగణోపకారే తాపత్రయగ్నమతులం శివదం సతాంహి. సాక్షాత్తు శివుడి చేతే రచింపబడిన దివ్యగ్రంథం శివపురాణం. దీన్ని వ్యాసుడు గ్రహించాడు, మానవ శ్రేయస్సు కోసం సంక్షేపం చేశాడు. ఇందులో ఆదిదైవికము ఆదిభౌతికం ఆధ్యాత్మికం అనే 3 తాపాలని పోగొట్టే కథలున్నాయి. ఎవడికైనా శుభాన్ని ఆనందాన్ని ఇచ్చే కథలున్నాయి. ఇది మంత్రశాస్త్రం, ఉపనిషత్సారం, వేదసారం. ఇంకెంతకంటే కలియుగంలో మానవులకి పవిత్ర గ్రంథం మరొకటి లేదుగాక లేదు అని వేదవ్యాసుడు రాసినటువంటి శివపురాణాన్ని సూతమహర్షి శౌనకాదులకు అందంగా ఇలా చెప్పడం మొదలుపెట్టాడు. శ్రవణం కీర్తనం హరే స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. శివుడికి నవవిధ భక్తి మార్గాలున్నాయి. విచిత్రం ఏంటంటే ఇదే భాగవతంలో కూడా ఉంటుంది. శివుడికైనా విష్ణువుకైనా శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణువే, శివస్య హృదయం విష్ణు విష్ణువస్య హృదయం శివ అన్నారు కాబట్టి ఇటు శివుడైనా విష్ణు అయినా ఒకటే కాబట్టి మార్గములు ఒకటే. ముందు భక్తితో శ్రద్ధతో ఎవరైనా శివకథలు చెబుతూ ఉంటే ఆ కథలను వినాలి. విన్న కథలను ఏం చేయాలి? మళ్ళీ లోపల లోపల మననం చేసుకుంటూ వీలున్నప్పుడల్లా ఆయన నామ సంకీర్తన చెయ్యాలి. అందుకే నామ సంకీర్తన చెయ్యడం, కథల్ని చెప్పడం రెండింటినీ కలిపి కీర్తనం అన్నారు. భగవంతుడి కథలు చెప్పడం కూడా కీర్తించడమే, ఆయన గుణాలన్నీ కూడా వర్ణించడం అంతా కీర్తనమే. వైయాసకి కీర్తనని భాగవతంలో చెప్పారు. అంటే సుఖమహర్షి భగవంతుడి కథ చెప్పాడు, ఆ చెప్పడమే కీర్తనము. ఇప్పుడు నేను శివపురాణం చెబుతున్నానంటే ఇది కూడా కీర్తనమే. అలాగే పాటలు పాడటం కూడా సంకీర్తనమే. ఆపై నిరంతరం శివనామస్మరణ, ఓం నమ శివాయను, లేకపోతే శివ రుద్ర మహాదేవ మహాదేవ అంటూ ఉండాలి నిరంతరం కూడా. పాదసేవను, శివుడికి పాదసేవ చెయ్యాలి. శివుడికి పాదసేవ ఎలా దొరుకుతుందండి? అసలు మామూలుగానే శివుణ్ణి మనం పట్టుకోలేము, పైగా లింగ రూపంలో ఉంటాడు, కనీసం విగ్రహానికన్నా కాళ్ళు ఉంటాయి, ఈయనకి కాళ్ళు కూడా ఉండవు కదా. అంటే కేవలం శివలింగం పానవట్టం పట్టుకోవడమే ఆయనకి పాదసేవ. ఆశ్చర్యం, మన ఇంట్లో శివలింగాన్ని పెట్టుకుని మన చేతిలో ఆ పానవట్టం దగ్గర గట్టిగా భక్తి శ్రద్ధలతో ఒక నమస్కారం చేసి రెండు చేతులతో తాకి నమస్కరిస్తే అది పాదసేవనమే. ఇంకొక అంతరార్థం ఉంది ఇక్కడ. భక్తితో శివభక్తుల కాళ్ళు పట్టుకుంటే, శివుడి కథ చెప్పే గురువులకి పాదసేవ చేస్తే అటువంటి వాడు కూడా శివపాదసేవ ఫలితం పొందుతాడు. శివుడు సరాసరి తన కాళ్ళు రెండు ముందుకు పెట్టి, అబ్బాయి నా కాళ్ళు పెట్టానరా, నా కాళ్ళు సేవ చేసుకో, నా పాదసేవ చేసుకో అంటాడా? అండగా అందుకని శివభక్తులుంటారే శివుడి కథలు చెప్పే గురువులు. ఇటువంటి వాళ్లకి పాదసేవ చేసుకుంటే, వాళ్ల కాళ్ళకి నమస్కరిస్తే, వాళ్ల కాళ్ళు కడిగితే, వాళ్ల కాళ్ళు నొక్కితే అది కూడా శివపాదసేవే. ఇంకెంతకు మించిన శివపాదసేవ లేదు. అర్చనం, నిరంతరం శివుణ్ణి భక్తితో పూజించాలి. మారేడు దళాలతోటో విభూతితోటో ఆవు పాలతోటో పూజ అభిషేకాదులు చెయ్యాలి ఆయనకి రోజు. శివలింగాన్ని అందులో నల్లని శివలింగాన్ని పెట్టుకుంటే ఎక్కువ లాభం అన్నారు తెల్లని శివలింగాల కంటే. నల్లరాతితో పూర్తిగా నల్లగా ఉన్న శివలింగం మీద మొట్టమొదట పాలతో అభిషేకం చెయ్యాలి. పాలు ఏకధాటిగా ధారగా కారుతూ ఉంటే మనకి సత్వగుణం వచ్చేస్తుంది. పాల తర్వాత పెరుగు, పెరుగు తర్వాత నెయ్యి, నెయ్యి అయిన తర్వాత తేనె, తేనె అయిన తర్వాత పంచదార, ఆపై ఏవైనా ద్రవ్యాలుంటే ఆ ద్రవ్యాలతో ఆఖరణ జలంతో అభిషేకం చేస్తే మానవుడు అనుకున్న కోరిక తక్షణం తీర్చుకుంటాడు. సకలైశ్వర్యాలు వస్తాయి. ముష్టెత్తుకుంటూ రోడ్లో తిరగడానికి ఇష్టపడతాడు కానీ పిచ్చిపీరుగా అష్టసిద్ధులు ఇచ్చే శివుణ్ణి కాసేపు పూజించలేకపోతున్నట్టే ఎంత దురదృష్టవంతుడు. అదే యోగం ఉన్నారు, కాలం కలిసి వచ్చేదా అలా తిరుగుతూనే ఉంటాట. పనికి మాలిన వాడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు ఉద్యోగం ఇవ్వండి, అయ్యో నాకు అన్నం పెట్టండి అని అడిగే బదులు, అడిగేదేదో శివుణ్ణి అడుగుతానన్నాడు సాక్షాత్తు సూతమహర్షి ఈ విజ్జేశ్వర సంహితలో. అడిగేదేదో వాడిని అడగాలి, ఎందుకు ఈ పనికి మాలిన వాడి, వాడికి వాడే అన్నం పెట్టుకోలేడు, వాడి పెళ్ళాం పెట్టను వాడే రక్షించుకోలేడు, ఇంకొకడిని రక్షిస్తాడు. మానవుడు అంటే ఈ మానవుడు ఎంత, వీడి బతుకెంత. అయినా అజ్ఞానంలో మానవులకి చెప్పులు మోసి, మానవులకి కాళ్ళు పట్టి, లేనిపోని వెనకాతలు చెప్పి, చాడీలు చెప్పి ఏదో సంపాదించాలనుకుంటాడు. ఇది కూడా కర్మయోగం పొమ్మన్నారు. అందువల్ల భక్తితో శివుడికి అభిషేకం చేస్తే, నల్లని శివలింగానికి అభిషేకం చేస్తే చాలా తొందరగా సకల శక్తులు కూడా మానవుడు పొందుతాడు. వందనం, ఆపై నమస్కారం చేయాలట. ఈ అభిషేకాలు, ఈ బిల్వపత్రాలు వీటన్నిటితో పూజించిన తర్వాత శివుడికి భక్తితో రెండు చేతులు జోడించి నమస్కరించాలి. చేతులు రెండు నుదుటికి చేర్చి నమస్కరిస్తే అది నిజమైన వందనం. ఒంటి చేత్తో హాయ్ అని శాల్యూట్ చేసినట్టుగా నమస్కారం చేస్తే చెయ్యి కొంతకాలం పోయాక యమకింకరులు పటక్క నరికేస్తారట. అందువల్ల అది ప్రమాదం. రెండు చేతులు జోడించాలి, వినయంతో నమస్కరించాలి. భగవంతుడికి భగవద్భక్తులకి నమస్కారం చేస్తే సకల సిద్ధులు కలుగుతాయి వారికి. దాస్యం, సేవ చెయ్యాలి. మళ్ళీ సేవ చేసేటప్పుడు వెనకా ముందు చూడకూడదు. మళ్ళీ వీళ్ళకి అహంకారాలు మనిషికి, నేను గెజిటెడ్ ఆఫీసర్ చేసి రిటైర్ అయ్యా, ఇంతోటి భగవద్భక్తుడికి నేను ఆకు వేస్తానా, నేల కడుగుతానా, నా బతికిలా అయిపోయింది అనుకుంటే ఈ అనుకున్నందువల్ల వాడు బతుకు నిజంగా పాడైపోతుందిట. భగవంతుని కథలు ఇప్పుడు ఇందులో చూపిస్తున్నాను ప్రామాణికంగా. మీకు ఎవరైనా వస్తే విజ్జేశ్వర సంహిత కావాలంటే ఒకసారి చూసుకోండి. శివుడి కథ చెప్పేవాడు సకల దేవతల కంటే గొప్పవాడు. దేవతలకి దండం పెట్టకపోయినా పర్వాలా, ఈ కథ చెప్పేవాడి కాళ్ళకి దండం పెట్టమన్నారు. కానీ మనకు అహంకారం కదా, మేం గొప్పవాళ్ళమని ఈ అహంకారంతో నమస్కరించక నశించిపోతున్నామట మనం. అందుకే చెప్పాడు, వందనం వీరికి వినయంతో చెయ్యాలి, వీరికి సేవ చెయ్యాలి, వీరికి దాస్యం చెయ్యాలి. అలా దాస్యం చేస్తే వారు అడిగిన పనులన్నీ చేసి పెడితే వాళ్ళకి కాళ్ళు కడిగితే అటువంటి వాడు ఈ జన్మలో విముక్తి పొందుతాడు. పయోధిఘనమే పయోధికన్నను పయోధి దాల్చిన పృథ్విఘనం మగు, పృథ్విఘనం మే పృథ్వికన్నను పృథ్విని దాల్చిన సహస్ర ఫణియగు శేషుడు ఘనమగు, శేషుడు ఘనమే శేషుని కన్నను శేషముద్రికాలంకృత భాసుర మంజీర ఘలంఘలరావాంకిత మహామహేశ్వరి పార్వతి ఘనమగు, పార్వతి ఘనమే పార్వతినే తన సగముగా దాల్చిన శివుడు ఘనమ్మగు, శివుని కన్న శివ భక్తుడి ఘనమగు స్వామీ కోడల సంగమదేవ అని కోడల సంగమదేవుణ్ణి ఏనాడో బసవపురాణంలో వర్ణించారు. ఈ చరాచర జగత్తులు అన్నిటికంటే గొప్పది సముద్రం. మూడొంతులు జలం ఉంటే కేవలం భూమి ఒక్కవంతే ఉంది. అంచేత నీరు చాలా గొప్పది. సముద్రం గొప్పది కాదు, సముద్రం కంటే సముద్రంలో ఒక్కవంతున్నప్పటికీ అనేక మంది ప్రాణుల కాలవాలమై మానవుల్ని దేవతల్ని మోస్తోంది గనక సముద్రం కంటే భూమి గొప్పది అన్నారు మళ్లీ వెంటనే. పోనీ భూమి గొప్పదా అంటే భూమి కూడా గొప్పది కాదండి. సముద్రం కంటే భూమి గొప్పది, కాని భూమి కంటే గొప్పది మరొకటి ఉన్నది. ఈ భూమి సముద్రంలో కలిసిపోకుండా తన వెయ్యి పడగల మీద నిరంతరం మోస్తున్నవాడు ఆదిశేషుడు గనక ఆదిశేషుడు గొప్పవాడు అన్నారు మళ్ళీ. పోని ఆదిశేషుడు గొప్పవాడా? అబ్బే, ఆదిశేషుడు వెయ్యి పడగల మీద ఈ భూమిని మోస్తే ఓయవచ్చుగాక, కాని ఇంత ఆదిశేషుణ్ణి తన కుడికాలికి గజ్జెల కింద కట్టుకుని పార్వతీదేవి శివుడితో తాండవం ఆడుతూ ఉంటుంది తరచుగా. పార్వతీదేవి శివుడితో తాండవం ఆడేటప్పుడు కాళ్ళ గజ్జలు కట్టుకోవాలిగా. ఆ గజ్జల్లో ఒక గజ్జ ఆదిశేషుడు, ఒక గజ్జ వాసుకీట. కుడికాలికి ఆదిశేషుడు, ఎడమకాలికి వాసుకి ఉంటారు. అంటే పార్వతీదేవి కాలికి గజ్జ అయిపోయాడు, చివరికి ఒక పట్టా అయిపోయాడు, ఒక నూపురమైపోయాడు ఆదిశేషుడు. అంతటి ఆదిశేషుణ్ణి తన కాలి పట్టాగా మార్చుకుని పరమేశ్వరుడితో నిరంతరం తాండవ నృత్యం చేసే మహామహేశ్వరి పార్వతి గొప్పదన్నారు. కాని చివరికొచ్చేసరికి పార్వతి గొప్పదంటే ఆవిడే గొప్ప కాదండి. ఇంత పార్వతిని తన శరీరంలో సగభాగంలో పెట్టుకుని అర్ధనారీశ్వర ఖ్యాతి వహించిన శివుడు గొప్పవాడు. ఆఖరికొచ్చేసరికి శివుడు గొప్పవాడు కదట. అయ్యి బాబు, అసలు చెప్పేదే శివుడి గురించి, మళ్ళీ ఆయన గొప్ప కాదంటారేమిటంటే, అవును మరి, శివుడి కంటే శివుడిని తన మనస్సులో పెట్టుకుని శివుడికి గుండెలో గుడి కట్టి పూజించేవాడు, ఆ శివుడి కథని నిరంతరం చెప్పేవాడు, శివ శివ అంటూ అందరి చేత అనిపించేవాడున్నాడే ఆ శివభక్తుడు, శివపురాణం చెప్పే గురువు, వాడు చాలా గొప్పవాడు. చివరికి శివుని కంటే శివభక్తుడే ఘనమగు స్వామి కోడల సంగమదేవ. ఎంత అద్భుతమైనది ఇది! ఇది నిజమైన భావన. పరమేశ్వరుడు తనకంటే తన భక్తులకు విలువిచ్చాడు. అటువంటి వాళ్ళకి కాఫీ ఇవ్వాలి, అటువంటి వాళ్ళు కాఫీ తాగుతుంటే కింద పడితే దాన్ని తొడవాలి, వాళ్ళకి పాదసేవ చేయాలి, చేస్తే నష్టంలా. అవి అవి నా బతికిలు అయిపోయింది, చాకరీ చేయించుకుంటున్నారని ఎవడన్నా ఏడ్చాడో, 1000 జన్మలు నరకానికి వెళ్ళి ఆ తర్వాత జన్మలో పిశాచివై తర్వాత జన్మలో కుంటి గుడ్డి జన్మలు ఎత్తుతారు పమ్మన్నారు. అందువల్ల నిరంతరం ఆ భగవంతునికి భగవద్భక్తులకి వందనం చెయ్యాలి, దాస్యం చెయ్యాలి. ఆఖరిది సఖ్యం, స్నేహం. శివుడితో, శివభక్తులతో, శివుడి గుడితో, శివలింగంతో, శివ సంబంధమైన అందరు వ్యక్తులతో, శివనామంతో స్నేహం చేయాలి. అస్తమాటు శివ, అది శివుడితో స్నేహమే. శివభక్తులతోటి కలిసి తిరిగితే అది శివ సంబంధమైన స్నేహమే. శివుడి కథలు వినడం, అది శివుడితో స్నేహమే. శివుడి గుళ్ళో తిరగడం, అది స్నేహమే. అంచేత స్నేహం అంటే ఇన్ని రకాలు. అన్నిటికంటే తేలికైన స్నేహం నిరంతరం శివ శివ రుద్ర అంటూ పలకడం. నామస్మరణం చేయడం ద్వారా శివుడికి బాగా మిత్రులం అయిపోతాం మనం. కుబేరుడు అలా చేశాడు. అందుకే వాడు కుబేరుడు అంత డబ్బున్నవాడయ్యాడు. కలియుగ దైవం వెంకటేశ్వరుడు కూడా 14 crores మాత్రమే అప్పించి ఇప్పటిదాకా వడ్డీలు అవుతున్నాడు. మనం కూడా నిరంతరం అలా స్మరణ చేస్తే అంతకంటే గొప్పవాళ్ళం అవుతాం, వడ్డీ వ్యాపారం చేయవలసిన కర్మ లేకుండానే. అదిగో అంతటి మహా దివ్యశక్తి ఉన్నది ఆ శివుడితో స్నేహం చేయడం అంటే. ఆత్మనివేదనం చిట్ట చివరిది, తనను తాను సమర్పించుకోవడం. ఇది చాలా కష్టం. తన సమస్తం ఇది శివుడిదే, నాకే సంబంధం లేదని ఎవడైనా అనగలడా? అన్న ఆ మాట నిలబెట్టుకుంటాడా? కణాలను నిలబెట్టుకోవాలి. తన ఇల్లు శివాలయం, తన మనస్సు శివాలయం, తన భార్య తన పిల్లలు సమస్తం శివుడికి నిలయమే అనే భావనతో సర్వం శివుడికి సమర్పించి తానొక ధర్మకర్తగా బతకాలి. అలా బ్రతికినవాడిని ఆత్మనివేదన చేసినవాడంటారు. అలా 9 రకాల భక్తి మార్గాలతో శివుణ్ణి పూజించిన వ్యక్తి ఈ జన్మలోనే మోక్షం పొందుతాడు. శివుడి పూజ చేసేటప్పుడు మంత్రజపం చెయ్యాలి. మంత్రజపం చేస్తున్నప్పుడు మనస్సు లగ్నం చెయ్యాలి. ఇక్కడే ఉంది పెద్ద గొడవ మనకి. జపమాల చేత్తో పుచ్చుకుంటాం, మాల చేతిలో తిరుగుతూ ఉంటుంది, ఓం నమ శివాయ అంటాం, మనస్సు మాత్రం అన్ని చోట్లకి పోతుంది. ఏం లాభం? దానివల్ల లాభం ఏమిటి? మాలాతో కరమే ఫిరై జీపు ఫిరై ముఖమాహి మనువాతో దశ దిశ ఫిరై యహతో సుమిరను నాహి అంటాడు కబీర్దాసు. జపమాల చేత్తో పుచ్చుకుని గిరగరా తిప్పుతూనే ఉంటాట, నోట్లో రామరామ శివశివ అంటూనే ఉంటాట, మనస్సు మాత్రం అన్ని దిక్కులకి ఏమేవో కాసేపట్లో వంకాయ కూర చేసావా అన్నంలోకి అంటాడు. వంకాయ కూర, టెంకాయ పచ్చడి, ఇడ్లీయా, గారెల, దోశ, వేరుశనగొళ్ల చట్నీయా, సాంబారా, రసమా, వీటి మీద దృష్టి ఉంటే నీకు జపమేముంది? ఎంతసేపు పొట్ట పూజ తప్ప శివపూజ లేకుండా పోయింది. అందువల్లే మానవుడు ఎన్ని పూజలు చేసినా ఎన్ని జపాలు చేసినా తగిన ఫలితం పొందలేకపోతున్నాడు. అలా కాకుండా జపం చేస్తున్నప్పుడు, అర్చన చేస్తున్నప్పుడు తన మనస్సుని, దృష్టిని, శరీరాన్ని అన్నిటినీ లగ్నం చేసి శివలింగం తప్ప మరొకటి కనపడకూడదనమాట. ఆ శివలింగం పైనుంచి పడుతున్న ధార, శివుడు పులకించిపోతున్న దృశ్యం, ఇవి కళ్ళ ముందు కనపడాలి. శివ శివ అంటూ ఉండాలి. మనస్సు వాక్కు ఒక్కటైపోవాలి. శరీరం మాత్రమే ఉంచి మనస్సు వాక్కు చెరువు తోటికి పోకూడదనమాట. అలా చేసిన వాడు మహానుభావుడైపోతాడు. వాడిది నిజమైన పూజ సుమ. మునులారా, ఇలా పూజ చేయడం కొంచెం కష్టమే, అయినా సాధన చేస్తే అదేం పెద్ద కష్టం కాదు. ఇష్టం అయితే కష్టం కాదు పమ్మన్నారు. సాధారణంగా పూజలు చేసేటప్పుడు గుళ్ళో చేయడం ఒక ఎత్తు, గుడి కంటే ఇల్లు చేస్తే అది ఇంకా పదిలం. ఇంటి కంటే గుడి పదిలం అంటారు, అది నీచులకి. కానీ గుడి కంటే కూడా ఇల్లుని బదిలీ చేసుకోవచ్చు భక్తులు. భక్తుడు తాను ఎక్కడుంటే అదే దానిని మందిరంగా మార్చగలుగుతాడు. ఏది ఏమైనా శివలింగాన్ని పూజ చేయటం ఎక్కడైనా మంచిదే. శివుడికి ఎక్కడా లేనట్టుగా రెండున్నాయండి. సాధారణంగా దేవతలకి విగ్రహారాధన ఉంటుంది, లేదా నిర్గుణారాధన ఉంటుంది. కానీ శివుడికి ఇటు నిర్గుణారాధనతో పాటు సగుణారాధనలు రెండున్నాయి. ఒకటి లింగం, రెండవది బేరం. అర్చయే లింగ బేరార్థం అర్చయేదపి సంతతం. శివుడికి లింగాన్ని పూజించవచ్చు, విగ్రహాన్ని పూజించవచ్చు, రెండింటి వల్ల ఫలితం వస్తుంది. కాకపోతే రెండింట్లో విగ్రహారాధన కంటే లింగారాధన చెయ్యడం వల్ల ఎక్కువ ఫలితం వస్తుంది. ఇంట్లో కానీ, మంటపంలో కానీ, గోపురం దగ్గర కానీ, నదీ తీరంలో కానీ, ఎక్కడో ఒక చోట తీర్థయాత్రా స్థలంలో కానీ, మఠంలో కానీ, ఎక్కడ ఏం దొరకకపోతే చేతిలో శివలింగాన్ని పెట్టుకుని పూజ చేసేస్తే మరీ మంచిది. ఎక్కడ చేసినా శివుడు ఆనందం పొందుతాడు. అనగానే మునీశ్వరులకు ఆశ్చర్యం కలిగి, ఏమండో, నాకు ఒక అనుమానం వచ్చింది. సాధారణంగా ఎక్కడ చూసినా విగ్రహాలు మాత్రమే ఉంటాయి, ఇలా విగ్రహము లింగము అనే రెండు ఆకారాలు దేవతలకు ఉండడం ఎక్కడా చూడడం, ఒక్క శివుడి దగ్గరే చూస్తాం. కేవలం లింగానికి పూజ చేస్తే మంచిదా, లేదా కేవలం విగ్రహాన్ని పూజించాలా, లింగం పక్కన విగ్రహం ఉండాలా, ఈ రెండు పూజల్లో దేనికి ఎక్కువ ఫలితం వస్తుంది, దేనికి ఎక్కువ ప్రాముఖ్యం ఉన్నది చెప్పండి అన్నారు. చాలా మంచి ప్రశ్న అడిగారు నాయన అని సూతుడు సమాధానం చెబుతూ, ఈ ప్రశ్నకి సమాధానం ఒక్క శివుడు మాత్రమే ఇవ్వగలడు. కాని ఆయన తనంత తాను బయటికి రావక్కర్లా, నా రూపంలో చెబుతున్నాడు. మా గురువుగారే శివుడు గనక. చాలా మంచి మాట అండి ఇది. శివుడు తప్ప ఎవరు సమాధానం చెప్పలేరు. శివుడు ఇక్కడికి ఎలా వస్తాడని మీకు అనుమానమేమో. మా గురువుగారే శివుడు. ఎందుచేతంటే శివపురాణాన్ని చెప్పే గురువుకి శివుడికి తేడా లేదు. గుర్తుపెట్టుకోండి ఈ శ్లోకం. అత్ర వక్త మహాదేవో నాన్యోస్తి పురుష క్వచిత్ శివేనోక్తం ప్రవక్ష్యామి క్రమాద్ గురుముఖాత్ శ్రుతం. ఈ లోకములో శివ సంబంధమైన కథలని, శివుడికి లింగం అంటే ఇష్టమా లేక విగ్రహం అంటే ఇష్టమా, అసలు ఎందుకు లింగంగా వచ్చాడు, ఈ విశేషాలు శివుడు తప్ప చెప్పగలిగేవాడు ఈ లోకంలో మరొకడు ఎవ్వడూ లేడు. మరి ఎవరు చెప్తారు? శివుడే చెప్పాడు మా గురువుగారి. అంటే మా గురువుగారు విన్నారు భక్తితోటి. మా గురువుగారు అంటే ఇక్కడ ఎవరన్నమాట, ఆయన గురు వేదవ్యాసుడు. ఆయన విన్నాడు, విని నమ్మాడు, కాబట్టి ఆయన శివస్వరూపుడే. ఆ వ్యాసుడు నాకు చెప్పాడు, నే చెబుతున్నా వినండి. శివుడు పరబ్రహ్మ. నిజానికి ఆయనకి ఏ గుణం లేదు, రూపము లేదు, కర్మ లేదు. మనకి మళ్ళీ ముక్కులు కాళ్ళు చెవులు ఉన్న రూపం లేదు. మనకి మళ్ళీ సత్వగుణము, రజోగుణము, తమోగుణము, ఈ మూడు గుణాలు లేవు ఆయనకి. గుణం లేదు, రూపం లేదు, కాబట్టి కర్మ ఎలాగో ఉండదు, ఏదో పని చెయ్యవలసిన అవసరం ఉండదు. ఇవి లేనివాడు మన కోసం గుణరూప కర్మములు కలిగిన ఒక రూపంతో, ఒక విగ్రహంతో దర్శనమిచ్చాడు. అది సగుణాకారం. ఈ సగుణాకారం కూడా రెండు రకాలుగా ధరించాడు ఆయన. ఒకటి లింగం, మరొకటి విగ్రహం. ఈ రెండు రెండే. అందులో ఈ రెండింటిలో ఏది, శివలింగంలోనూ అర్చామూర్తిలోనూ, ఈ రెండింటిలో లింగం శ్రేష్టమైనది. ఇంక ఎవ్వరికీ కేవలము విగ్రహం మాత్రమే ఉన్నది గనక ఇలాంటి లింగము వంటి సగుణ నిర్గుణముల మధ్య మార్గం లేదు గనక ఇంత శక్తి లేదు శివుడికి. అందుకే అంత శక్తి ఉంది. మీరు ఎక్కడన్నా చూడండి, శివుడికి ఉన్న శక్తి ఇంకెవరికి ఎందుకు ఉండదంటే కారణం ఇదే. ఆయనకి ఇటు సగుణము నిర్గుణము, సగుణ నిర్గుణములకు మధ్యలో ఉన్న లింగము ఉన్నది. లింగము సగుణమా అంటే సగుణం, ఇంచేతంటే ఏదో ఒక రూపం ఉంది కానీ అది రూపము కాదు, అందుకని నిర్గుణం. ఇటు సగుణము ఇటు నిర్గుణము రెండు అవడం వల్ల దాన్ని సగుణ నిర్గుణ మధ్య మార్గము అంటారన్నమాట. ఒకప్పుడు మా గురువుగారు ఈ విశేషాలన్నీ సనత్కుమారుడు ద్వారా తెలుసుకున్నారు. సనత్కుమారుడు బ్రహ్మ ద్వారా తెలుసుకున్నాడు. ఆ సనత్కుమారుడికి బ్రహ్మ నందీశ్వరుడు చెప్పిన రహస్యాలు చెప్పాడు. ఆ విశేషాలే ఇప్పుడు చెబుతున్నా వినండి. అసలు ఎందుకు పరమాత్ముడు ఈశ్వరుడు లింగరూపం ధరించాడో దాని ద్వారా మనకి తెలుస్తుంది. అత్యంత ప్రాచీన కాలంలో శ్రీ మహావిష్ణువు ఒకప్పుడు ఆదిశేషుడి మీద పడుకుని నిద్రపోయాడు. కొంతకాలానికి నిద్ర లేచాడు. ఆయన నిద్ర లేచే సమయానికి ఆయన బొడ్డులో నుంచి తామర పువ్వు పైకి లేచింది. ఆ తామర పువ్వు క్షీరసాగరంలో జలాల పైకి వచ్చింది. ఆ తామర పువ్వు వికసించింది. అందులో నుంచి ఐదు ముఖాలతో బ్రహ్మగారు పుట్టాట. మొదట్లో బ్రహ్మగారికి ఐదు ముఖాలు ఉండేవి. తర్వాత ఐదో ముఖం ఏమైందో ఇప్పుడు మనం చెప్పుకుంటాం క్రమంగా కథలో. ఈ పంచముఖ బ్రహ్మగారు చాలా అందంగా ఉన్నాడు. సృష్టి చెయ్యి అనే మాటలు వినబడ్డాయి. ఆయన సృష్టి చేశాడు. కొద్ది రోజులకి సృష్టి చేశాక తన సృష్టి ఎలా ఉందో చూడాలనిపించింది ఆయనకి. అందుకని చక్కగా హంసవాహనం మీద ఎక్కి తన లోకాలన్నీ వెతకడం మొదలెట్టాడు. ఆ సమయంలో ఆదిశేషుడి పానుపు మీద పడుకొని ఉన్న శ్రీ మహావిష్ణువు కనిపించాడు. చారు లక్షణ లక్షిత నఖపాద గొల్పజాను జంఘోరు కటినాభి మధ్యోదరుండును సాదరుండును కంఠసూత్ర కటి సూత్రహారకేయూర కటక కంకణ మకర కుండల కిరీటాది విభూషణుండును కంబుకంధరుండును పాలనాసాధరవదర కర్ణుండును నీల నీరదవర్ణుండును ప్రహ్లాద నారద సునందనంద ప్రముఖ సంభావితుండును శ్రీపుష్టి తుష్టి కీర్తి కాంతిలోర్జా విద్యా విద్యాది మాయ శక్తి సేవితుండునయ్యొప్పు అపురుషోత్తమునిగాంచే. ఆ లోపల మహానుభావుడు క్షీరసాగరంలో ఆదిశేషుడి పానుపు మీద పడుకునున్నాడు మహావిష్ణువు. ఆయన ఎలా ఉన్నాడు, నల్లగా మేఘంలో ఉన్నాడు, అందంగా ఉన్నాడు. వేలాది పాదాలు, వేలాది చేతులు, వేలాది శిరస్సులు, ఈ శిరస్సులకు మళ్ళీ వేలాది నేత్రాలు, అనేక ఆయుధాలు, శంఖం, చక్రం, గద, పద్మం ఇటువంటి వాటితో ఉన్నాడు. పద్మాల్లో ఉన్నాయి కళ్ళు, ఉందా లేదా అనిపిస్తోంది నడుము. చేతులకి బంగారు కంకణాలున్నాయి, కాళ్ళకి గండపిండేరాలు, బంగారపు గజ్జలు ఉన్నాయి. ప్రహ్లాదాదులు ఆయన్ని స్తోత్రం చేస్తున్నారు. ఏ వైపు చూచినా ఆయనని స్తోత్రం చేస్తున్న అనేక దివ్యశక్తులు, శ్రీ అని, పుష్టి అని, తుష్టి అని, కీర్తి అని, కాంతి అని, ఇలా ఊర్జ, విద్య, విద్య ఇలాంటి మాయాశక్తులు ఆయనని సేవిస్తున్నాయి. ఆ మహానుభావుని చూడగానే కర్మయోగం కాకపోతే, కాలప్రభావం కాకపోతే, రజోగుణంతో బ్రహ్మ అన్నట్ట, ఏయ్ కుమార లే అన్నట్ట. వత్స విష్ణు మహామానమాగతం కాలవేగత పితామహస్య జగత పాతాచ తవ వత్సక. కుమారా విష్ణుదేవ, విష్ణువుట కొడుకుట ఆయనకి బాబు. అందుకని కాలప్రభావం వల్ల ఏమన్నాడు, కుమారా విష్ణు లే నే వచ్చా, కాలంతో సమానమైన వేగంతో వచ్చాను. నేను ఈ లోకాలన్నిటికీ పితామహుణ్ణి, బ్రహ్మగారిని. నీకు తెలియదేమో నేనే ఈ లోకాలన్నీ సృష్టించా. నేనే మొత్తం ఈ మానవుల్ని, వాళ్ళని, వీళ్ళని అందరినీ సృష్టించింది నేనే. ఈశ్వర సిద్ధ సాధ్యనర కిన్నర పన్నగ యక్షచారణాసుర విద్యాధర గంధర్వాది జాతులన్నిటినీ సృష్టించిన వాడిని నేనే. లేచి దండం పెట్టు అన్నాడు. విష్ణుమూర్తిని లేచి నిలబడి నాకు దండం పెట్టనగానే ఆయనకి మతమైంది. ఒరే భలేవాడివరా నువ్వు, నా బొడ్డులో నుంచి ఒక తామర పువ్వు పుట్టింది, ఆ తామర పువ్వు నుంచి పుట్టిన బిడ్డవిరా నువ్వు, ఇంతకీ బొడ్డులో నుంచి వచ్చిన బిడ్డవి గుడ్డొచ్చి పిల్లను వెక్కిరించినట్టుగా నన్ను వెక్కిరిస్తావా ఓ చంటిగుడ్డ, నువ్వే నాకు దండం పెట్టన్నాడు ఆయన. ఇంకక్కడి నుంచి కోపాలు పెరిగిపోయి ఇద్దరికి. నేనే గొప్పవాడిని సృష్టికర్తనన్నాడు బ్రహ్మ, నిన్ను కూడా సృష్టించిన వాడిని, సమస్త లోకాలని పోషించేవాడిని నేనే అన్నాడు విష్ణువు. నేనే అంటే నేనే, నేనే అంటే నేనంటే ఏమో తగద వస్తుంది. వాదున వచ్చునదే కీడు సుమ్ము అన్నారు. వాదు వల్ల ఎప్పుడూ కూడా వాదోపాదాలు పెరిగితే కీడే వస్తుంది, యుద్ధమే వస్తుంది. ఈ ఇద్దరు ఘోర యుద్ధానికి సిద్ధపడ్డారు. ఆకాశంలో హంస మీద ఎక్కాడు బ్రహ్మగారు, గరుత్మంతుడి మీద ఎక్కాడు విష్ణువు. ఇద్దరు ఒకరి మీద ఒకరు బాణాలు వేసుకోవడం మొదలుపెట్టారు. బ్రహ్మగారు దివ్యాస్త్రం వేశాడు, విష్ణుమూర్తి తీవ్రమైన అస్త్రం వేశాడు, మామూలు అస్త్రాలు కాదు. ఆ సమయంలో ఆశ్చర్యం, విష్ణు వక్షస్థలం మీద ఏకంగా బ్రహ్మగారు పాశుపతాస్త్రం వేసేసట. అస్త్రం పాశుపతం ఘోరం సందధే విష్ణువక్షసీ. బ్రహ్మగారికి తిక్క పెరిగిపోయింది, కోపం వచ్చేసింది. కోపం వస్తే చంటి పిల్లలు వెనక ముందు చూడకుండా ఇంట్లో ఉన్న గిన్నెలు విసిరేయడం, ఫోన్ కూడా కింద పారేయడం, ముఖ్యంగా టీవీ రిమోట్లు కింద పారేసి విరగొట్టడం చాలామంది ఇళ్లల్లో చూస్తూనే ఉన్నాం. పిల్లలకి తిక్క వచ్చిందంటే టీవీ రిమోట్లు విరిగిపోయినట్టే, ఫోన్లు విరిగిపోయినట్టే. కానీ ఇక్కడ బ్రహ్మగారికి తిక్క వచ్చి చేతిలో పాశుపతాస్త్రం ఉండడం వల్ల వేసి పారేసేట పాశుపతాస్త్రాన్ని విష్ణు మీదకి. దాంతో ఆ పాశుపతాస్త్రం అగ్రిజ్వాలలు కమ్ముకుంటూ మహావేగంగా బయలుదేరింది. తతస్తదుత్థితం వ్యోమ్రి తపనాయత సన్నిభం సహస్రముఖమత్యుగ్రం చండవాత భయంకరం. ఏం అస్త్రం అండది? ఆకాశంలో తపన అయుత సన్నిభం అన్నారు. అయుతము అంటే 10,000, తపన అయుత అంటే 10,000 సూర్యులు. అనేక సూర్యులు చెప్పడానికి మాట్లాడాడు. కోటాను కోట్ల సూర్యుల కాంతితో ఈ పాశుపతాస్త్రం ధగ ధగలాడిపోతూ అగ్రిజ్వాలలు కమ్ముకుంటూ విష్ణు మీదకు వచ్చేసింది. వెంటనే విష్ణుమూర్తి ఏం చేశాడు, దాని మీదకి తాను కూడా పాశుపతం మీదకి పాశుపతం తప్ప ఇంకే అస్త్రం పనిచేయదు కాబట్టి మళ్ళీ పాశుపతమే వేశాట. గుర్తుపెట్టుకోవాలి, పాశుపతాస్త్రాన్ని ఇంకే అస్త్రంతో వెనక్కి తెప్పలేరు. ఆయన పాశుపతమే వేశాడు. ఇది పాశుపతమే, అది పాశుపతమే. పాశుపతం అంటే ఏమిటి? పశుపతేహే ఇదం పాశుపతం. పశుపతి అంటే శివుడు, శివ సంబంధమైన అస్త్రం కనుక అది పాశుపతము అని పిలువబడింది. ఈ రెండు పాశుపతాలు ఢీ అంటే ఢీ అని కొట్టుకోవడం మొదలెట్టాయి. వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి కొట్టుకుంటూ ఉంటే ఈ అస్త్రాల వల్ల అగ్నిజ్వాలలు లేచిపోయాయి, మిరుమిట్లు గొలిపేసింది లోకాలు. మాయదారి గొడవ వచ్చింది, ఎంకి పెళ్లి సుబ్బి చవుకు వచ్చింది అన్నట్టుగా ఈ రెండు అస్త్రాలు కొట్టుకుంటూ ఉంటే మధ్యలో ఈ భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనలోక గోలోక తపోలోక సత్యలోకాలు అతల వితల సుతల తలాతల రసాతల పాతాళాది సమస్త లోకాలు దబ దబ దబలాడిపోయాయి. ప్రజలంతా అల్లాడిపోయారట. వీటి ముందు మామూలు అస్త్రాలు ఇక పనిచేయవు. అలా ఉంది. ఒక్క క్షణకాలం దేవతలు భయపడిపోయారు. అకాల ప్రళయం వచ్చేటట్టుందిరా బాబు, ఈ ఇద్దరు ఇలాగే అస్త్రాలతో కొట్టుకుంటే, ఈ అస్త్రాలు ఇంకా అగ్నిజ్వాలల మీద బారేస్తే అందరం భస్మం అయిపోతాం, చివరికి ఎవ్వరం మిగలం, పీడికేడు బూడిద మిగులుతుంది అనుకున్నారు. ఆనాటి భయంకర అణ్వస్త్రాలు అన్నమాట. దెబ్బతో చివరికి వీళ్ళు ఏం చేయాలో అర్థం కాక కైలాసానికి పరుగు పరుగు నడిపోయారు. అక్కడికి వెళ్ళి పద్మం వంటి ఆసనం మీద కూర్చుని ధ్యానముద్రలో ఉన్న శివుణ్ణి చూచారట. భక్తితో నమస్కరించారు. ఆహాహా, ఆ దృశ్యం చూస్తే నిజంగా కన్నుల పండుగ కిందుంది. పరమేశ్వరుడు ఆసనం మీద కూర్చునున్నాడు. పక్కన అమ్మవారు పార్వతి ఉన్నది, మరో పక్కన ప్రమథగణాలు. వేదములు 4 4 రూపాలు ధరించి ఓం నమస్తే రుద్రమంజ వవుతోత యశవే నమః అంటూ ఆయన్ని స్తోత్రం చేస్తున్నాయి. వేదాలు స్తోత్రం చేస్తున్నాయి స్వయంగా. అటువంటి స్వామిని పరిచారికలు వింజామరలు వీస్తూ ఉంటే ఆ వింజామరల గాలిని అనుభవిస్తున్నవాణ్ణి. పైనుంచి కింద దాకా పోస్తున్న పుష్పాలతో ఆ పూర్తిగా మునిగిపోతున్నాడు ఆయన. భక్తులు పైనుంచి నందీశ్వరాదులు పోసేస్తున్నారు పువ్వులు ఆయన మీద. ఆ పువ్వులతో స్వామికి అప్పబడిపోతున్నాడు అనమాట. శివలింగాలు చూశారా, శివరాత్రి నాడు పూర్తిగా పువ్వులతో నింపేస్తారు కొంతమంది. అలా లింగం కనపడకుండా పూర్తిగా పువ్వులతో నింపేసి పూజ చేస్తే వాడు గొప్ప జ్ఞాని అయిపోతాడు. ఆనాడు నందీశ్వరాదులు ఈ దేవతలు వెళ్లే సమయానికి ఆయన మీద అలా పుష్పవర్షం కురిపిస్తూనే ఉన్నారు. అవన్నీ పుచ్చుకుంటున్న శివుడి దగ్గరికి వెళ్ళి, రక్ష రక్ష మహాదేవ మహాదేవ రక్షించు రక్షించు అని బతిమాలితే ఆయన చిరునవ్వునవి, దేవతలారా నాకు అర్థమైపోయింది మీ కష్టం అంటే ఏమిటో, మీరేం అడగక్కర్లా. బ్రహ్మ విష్ణువు ఘోర యుద్ధం చేసి ఆ యుద్ధం ద్వారా లోకాలను అల్లకల్లోలం చేస్తున్నారని కనిపెట్టాను. ఇప్పుడే యుద్ధం ఆపుతాను, మిమ్మల్ని రక్షిస్తానన్నట. యుద్ధరంగానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో రెచ్చిపోయి కొట్టేసుకుంటారు పాశుపత అస్త్రాలతో వాళ్ళు. వెంటనే ఏం చేశాడైనా, ఆ ఇద్దరి అస్త్రాలకి మధ్యలో ప్రత్యక్షం అయ్యాట. మహానల స్తంభ విభీషణాకృతిర్ బభూవ తన్మధ్య తలేస నిష్కలహ. ఓ పెద్ద అగ్నిజ్వాల స్తంభంలాగా జ్యోతిర్లింగ రూపం ధరించేశాడనమాట. ఆ లింగం ఎలా ఉంది, ధగధగలాడిపోతోంది, భగభగ మంటలతో ఉన్నది అగ్నిస్తంభం. ఆ అగ్నిస్తంభ రూపం ధరించి ఆ ఇద్దరికి మధ్యలో నిలబడ్డాడు. అంతే, ఆ ఇద్దరికి మధ్యలో నిలబడగానే రెండస్త్రాలు, బ్రహ్మగారు వేసిన అస్త్రం, ఇటు విష్ణువు వేసిన అస్త్రం, రెండస్త్రాలు పూర్తిగా అందులో కలిసిపోయాయి, ఏహీ లేకుండా అయిపోయాయి. సూర్యుడు రాగానే మిణుగురు పురుగు కాంతి కనబడుతుందా, ఈ బ్రహ్మ విష్ణువుల అస్త్రములు మిణుగురు పురుగుల్లాగా అయిపోయి అందులో కలిసిపోయి అంత కాంతితో ఉంది ఆ శివలింగం అగ్నిస్తంభం. దెబ్బతో అస్త్రాలు శాంతి పొందాయి. ఇప్పుడు దేవతలు వాళ్ళు ఆశ్చర్యపోయి, ఈ మధ్యలో ఈ ఆకారం ఏమిటి, అగ్నిస్తంభం ఏమిటి, హఠాత్తుగా వచ్చింది, ఇదేదో కొత్త విప్లవం కాదు కదా, ఇంత పూర్వం ఉన్న ప్రళయం కంటే మరో ప్రళయం వస్తుందో అనుకున్నారు వాళ్ళు. బ్రహ్మ కూడా, విష్ణుదేవ అప్పటిదాకా తగాదా పడ్డారు ఇద్దరు, విష్ణుదేవ మధ్యలో వచ్చిన స్తంభం ఏమిటిది, అగ్నిజ్వాలలతో వెలిగిపోతుంది అన్నాడు. అది తెలిస్తే నేను మాత్రం మౌనంగా ఉంటానని ఆయన, నాకు తెలియటం లేదన్నాడు ఆయన. ఐ డోంట్ నో అంటే ఐ డోంట్ నో అనుకున్నారు బ్రహ్మ విష్ణువు ఇద్దరు కూడా. అయితే ఇప్పుడు ఏం చెయ్యాలి, అప్పుడు ఆకాశం నుంచి మాటలు వినబడ్డాయట, మీ ఇద్దరు నేను గొప్ప అంటే నేను గొప్ప అని కొట్టుకుంటున్నారు, మీ ఇద్దరులో ఎవరు గొప్పో తెలియాలంటే ఒకరు పైకి వెళ్ళండి, ఈ శివలింగం యొక్క తల ఎక్కడుందో తెలుసుకోండి, ఈ శివలింగం చిట్ట చివరి కొన ఎక్కడుందో చూడండి, ఒకరు కిందకెళ్ళి అది ఎక్కడ పుట్టిందో ఆ మూలం తెలుసుకోండి, మూలాన్నొకరు శిరస్సునొకరు చూచి ముందుగా ఇక్కడికే తిరిగి ఎవరు వస్తారో, అంటే ఈ శివలింగం ఎక్కడ వీళ్ళిద్దరికీ మధ్యలో ప్రత్యక్షమైందో అక్కడికి ఎవరు తిరిగి వస్తారో ముందుగా, వాళ్ళు మీ ఇద్దరిలోకి గొప్పవాళ్ళు అని వినపడిందిట. ఓ మన ఇద్దరం చెరోచాటికి వెళ్ళిపోదాం అని బ్రహ్మగారు విష్ణువు అనుకున్నారు. విష్ణు వెంటనే తెల్లని పంది రూపం ధరించాడు. ఇత్యుక్త్వా సోకర్ర తనుహు విష్ణుస్తస్యాది మీవాన్. బ్రహ్మగారు విష్ణువు ఒక ఒప్పందానికి రాగానే విష్ణువు శ్వేతవరాహ రూపం ధరించి పంది రూపంలో భూమిని తవ్వుకుంటూ అడుక్కెళ్ళిపోయాడు, లింగం ఎక్కడుందో చూద్దామని మూలం. బ్రహ్మగారు ఏం చేశాట, ఆకాశంలో హంసలమై హాయిగా ఎగిరే జంటల వెంట హంసరూపంలో పైకి ఎగిరిపోయాడు ఆయన. ఈ ఇద్దరు ఈ విధంగా ఎవరిదానో వెళ్ళాడట, హంసరూపంలో ఆయన, పంది రూపంలో ఈయన. పాపం వరాహ రూపంలో ఉన్న విష్ణువు భూమిని తవ్వాడు తవ్వాడు, కిందకి వెళ్ళాడు, మూలం వెతికాడు, ఎంత వెతికినా శివలింగం మూలం కనపడలా. చివరికి ఓపిక లేక యథాస్థానానికి వచ్చేశాడు. ఈలోపు బ్రహ్మగారు కూడా పైకి ఎగిరాడు ఆయన హంసరూపంలో. కొంత దూరం ఎగిరాక రెక్కలు అలిసిపోయి కిందకి పడిపోబోయట, నీరసం వచ్చింది. మాటలేమిటి, ఏడు కొండలు ఎక్కేసరికి మనకి తలప్రాణం తొక్కొస్తోంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఈయన ఆకాశంలో ఏకంగా హంసరూపంలో శివలింగం శిరస్సు చూడడానికి ఎగిరెగిరెగిరి నీరసం వచ్చి, ఓరి నాయనో ఈ శివలింగం పైన ఎంతదాకా వెళ్ళిందో తెలియడం లేదు అని అప్పుడు ఆశ్చర్యపోయాట. అది ఆనాడు రాసినవి వేదాలు, ఒక గొప్ప శ్లోకం. ఆ శ్లోకమే మనం అభిషేకం చేసేటప్పుడు మహాన్యాసాదుల్లో చెప్పుకుంటున్నాం. ఆపాతాళ నభస్థల అంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటిక లింగ మౌళి విలసత్పూర్ణేందువంతామృతై అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానుజాకాంజపన్ అస్తోకాప్లుతమేకమీశమనిశం రుద్రానువాకాంజపన్ ధ్యాయే దీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించే శివం. ఎక్కడో పాతాళం నుంచి నభస్థలాంత ఆకాశం పైన వరకు కూడా భువన బ్రహ్మాండం, కేవలం పాతాళం ఆకాశమే కాదు సమస్త భువన బ్రహ్మాండాలు అన్ని లోకాలలోనూ ఆవిస్ఫురత్తు ధగధగధగ వెలిగిపోతున్నదన్నమాట, వ్యాపించి ప్రకాశిస్తున్నది. అటువంటి జ్యోతిస్ఫాటిక లింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతయ్య అన్నారాయణ. అది నిజమైన జ్యోతిర్లింగం అంటే, అది నిజమైన అగ్రలింగం అంటే సర్వవ్యాపకుడు ఈశ్వరుడు, ఆయన లేని చోటు లేదు. లింగం అంటే లక్షణం, లక్షణం లేకుండా సృష్టి ఉంటుందా? ఏ లక్షణం ఉన్నా అదంతా పరమేశ్వరుడే పొమ్మన్నారు. ఎవరికి ఏ లక్షణం ఉన్నా సరే అది పరమేశ్వర తత్వమే. అటువంటి పరమేశ్వరుడి శిరస్సు కనుక్కోలేక ఏం చేద్దామనుకుంటూ అంటే, ఆ సమయంలో జరిగింది ఓ తమాషా. పైనుంచి కిందకి శివలింగం మీద నుంచి ఒక మొగలి పువ్వు కిందకి జారుతూ వస్తోంది. అది మొగలి పువ్వు. బ్రహ్మ చూశాడు, మొగలి మొగలి ఎక్కడి నుంచి వస్తున్నావు అన్నట్ట. భలేవారండి, నేను శివుడి శిరస్సు మీద నుంచి వస్తున్నాను అంది. ఇప్పుడు మళ్ళీ మనకు అనుమానం, బ్రహ్మగారు వెళ్ళలేని శివుడి శిరస్సు దగ్గరికి, బ్రహ్మ తన కళ్ళతో చూడలేని శివుని శిరస్సుని ఈ మొగలెలా చూసింది, అక్కడి నుంచి రాగలిగింది? ఇక్కడ బ్రహ్మకి రజోగుణం ఉంది, అహంకారం ఉన్నంత వరకు శివుడి తల ఎవడికి కనపడదు. ఎంత వెతికినా శివుడు అంటే అర్థం కాదు. అహంకారం విడిచిపెడితే శివుడు ఆ క్షణమే దర్శనమిస్తాడు. శివుడు నిరహంకార స్థితిలో ఉన్నవాడికి కనపడతాడు. నేను గొప్పవాణ్ణనే భావన వచ్చిందా, ఏడిపించేశాడు ఆయన, అంత తేలిగ్ రాదు. మాయలో పడితే మాయ వల్లే ఈ త్రిగుణాలు ఉంటాయి గనక దొరకడు. మాయాతీతం కావాలంటే వినయంతో భక్తితో పట్టుకోవాలి. భూలోకంలో ఒక భక్తుడు, అది కూడా ఎవడో ఒక సామాన్యుడు, శివలింగాన్ని మట్టితో తయారు చేశాడు. మృణ్మయలింగం, అదే పార్థివలింగం. పృథివీ అంటే భూమి, పృథివ్యా యదం లింగం పార్థివలింగం అంటే భూమి మీద ఉన్న మట్టితో తయారు చేయబడిన లింగం అన్నమాట. దానిమీద భూలోకంలో ఒకడెవడో ఒక భక్తుడు ఈ మొగలి పువ్వు పెడితే ఈ మొగలి పువ్వు శివుడి తల మీద వెళ్ళిపోయిందిట. ఇప్పుడు అర్థమైందా? ఇక్కడెక్కడో లింగం మీద వేస్తే శివుడి దగ్గరికి వెళుతుందంటే ఎందుకు వెళ్ళదు? మనం భక్తితో మన ఇంట్లో వేస్తే అక్కడికి వెళ్ళిపోతుంది. మన ఇంట్లో ఒక మామూలు ప్రదేశంలో చేసిన పూజ ఎక్కడో కైలాసంలో ఉన్న శివుడికి ఖచ్చితంగా వెడుతుంది. అది భక్తితో కూడుకున్నవాడు చేస్తే, ఏ భక్తి లేకుండా అహంకారంతో చేస్తే శివాలయానికి వెళ్ళినా కైలాసానికి వెళ్ళి పూజ చేసినా ఆయన అందుకోడు. అది గొప్పతనం. అంటే శివుడికి కావలసింది భక్తి, ఇంకేం అక్కర్లా. చిత్తశుద్ధి లేని శివ పూజ లేలరా అన్నారు. చిత్తశుద్ధి కావాలి. అనుక్షణము చిత్తం ఆయన మీద లగ్నం చేసి పవిత్రతతో అపవిత్రత విడిచిపెట్టి చెయ్యాలి. అందుకే శివరాత్రి నాడు శివార్చన చేసేటప్పుడు మడి ఆచారం అందుకే చెప్పారు. శుద్ధి శరీరానికి మనస్సుకి రెండింటికి ఉండాలి. అలా లేకపోతే ఆయన దొరకడుగాక దొరకడు. అందుకని ఆ మొగలంది, స్వామి ఎక్కడి నుంచి వస్తున్నావు అని అడుగుతున్నారు. భూలోకంలో ఒక భక్తుడు శివలింగం మీద వేశాడు నన్ను, నేను ఆ శివుడి శిరస్సు దగ్గరికి వెళ్ళానండి, నా అదృష్టం. ఇంతలో శివుడు ఆనందంతో తలలా ఊపాడు ఆ పూజకి. ఆ తల మీద ఉన్న నేను కిందకి జారుతున్నాను. ఇంతలో సాక్షాత్తు బ్రహ్మగారు తమరు కనపడ్డారండి, నమస్కారం అండి అంది. ఓహో మొగలి పువ్వ, భలే దొరికావు. నాకు విష్ణువుకి ఓ పోటీ వచ్చింది. విష్ణువు ఎలాగూ శివలింగం మూలం చూడలేడని అర్థమైపోయింది. నేను తల చూడలేను, కానీ నేను నెగ్గాలి. ఏదో రకంగా రిగ్గింగ్ చేసైనా సరే నెగ్గాలని శాస్త్రం చెబుతోంది కదా. అందుకని నువ్వు నాకు సాయం చేస్తే ఈ పోటీలో నేను నెగ్గేస్తాను. ఏం చేయమంటారండి అంది. నేను శివుడి తల చూశానంటాను. నువ్వు అనాలి, సాక్ష్యం చెప్పావనుకో నీకు భవిష్యత్తులో మంచి నామినేషన్ పోస్ట్ ఒకటి ఇచ్చేస్తాను, మంచి ఉద్యోగం ఇచ్చేస్తానన్నట్ట. లంచాలకి ముఖస్థుతికి లొంగిపోయింది అది. మీరు చెప్పమంటే కాదంటానా, మీరు శివుడి తల చూసేసినట్టే అంది. మొగలి పువ్వు సాక్ష్యం దొరికిందనమాట శివుడి తల చూశానని చెప్పడానికి. ఇంకో సాక్ష్యం కూడా దొరుకుతుందేమో అనుకున్నాడు ఈయన. ఎందుకంటే ఒక్క సాక్ష్యం కంటే రెండు సాక్ష్యాలు ఉంటే కొంచెం బలం ఎక్కువ కదా. ఆ సమయానికి శివుడి శిరస్సు మీద పాలు పోసి అభిషేకం చేసి కిందకి దిగొస్తోంది కామధేనువు, స్వర్గంలో ఉండే ఆవు. ఓహో కామధేనువు దొరికిందనుకున్నాడు. కామధేనువు గారు తమరెక్కడి నుండి వస్తున్నారన్నాడు బ్రహ్మ. నేను కూడా కైలాసానికి వెళ్ళానండి, శివుడి తల మీద పాలు పోసి అభిషేకం చేసి వస్తున్నానందిట. భలే దొరికావు. నేను ఇప్పుడు విష్ణువు దగ్గరికి వెళ్ళి శివుడి తల చూశానంటాను, మొగలి పువ్వు గారు సాక్ష్యం చెబుతారు, తర్వాత తమరు కూడా సాక్ష్యం చెప్పండి అన్నట్టు. కామధేనువుకి ఇష్టం లేదు, కానీ బ్రహ్మంతటి వాడు సాక్ష్యం చెప్పమంటే చెప్పకుండా ఎలా ఉంటామని కొంచెం మొహమాట పడింది. కొంతమందికి మొహమాట ఉంటుంది, మొహమాట అనిపోతే చాలా ఇబ్బందులు ఉంటాయి. సరే తప్పలా పాప, అలాగేలేండి అంది. ఇష్టం లేకపోయినా ఈ రెండింటిని తీసుకుని బ్రహ్మగారు ఎక్కడ నుంచి బయలుదేరాడో అక్కడికి వచ్చేసాడు. అప్పటికే అక్కడికి వచ్చేసాడుగా విష్ణువు. ఆయన, నాయన బ్రహ్మదేవ, నేను మూలం చూడలేకపోయాను అన్నట్ట. చూసావా హరి, నువ్వు ఓడిపోయాను ఒప్పుకో. నేను శివుడి అగ్రభాగం చూసొచ్చా, శిరస్సు చూసొచ్చాను. దానికి ఈ కేతకీ పుష్పం మొగలి పువ్వు సాక్షి, మరో పక్కన కామధేనువు సాక్షి అనగానే వెంటనే విష్ణుగారికి అనుమానం వచ్చింది. నేను చూడలేకపోతే బ్రహ్మలా చూశాడా అనుకుని, మొగలి పువ్వా, బ్రహ్మగారు నిజంగానే శివుడి అగ్రభాగాన్ని చూశాడా అంటే, చూశాడండి, ఒట్టండి చూశాడు అంది. వసిదంపతిగా భలే చెప్పేస్తున్నావు అనుకుని అయినా ఇంకెందుకు అనుమానం వచ్చి ఈసారి కామధేనువుని అడిగాడు. కామధేనువు గారు తమ సంగతి ఏమిటని, అయ్యా శివుడి శిరస్సునండి, శివుడి తలకాయనండి అంటే ఇష్టం లేదు, అందుకని గొడుగుతోందనమాట. ఇష్టం లేని వాళ్ళు ఉంటారు కొంతమంది, ఎంత గింజుకున్నా మంత్రం చెప్పండి చెప్పడు వాడికి, వాడికి రాదని చెప్పడు, పోనీ వచ్చిందేమో చెప్పడు, గొడుగుతాడు. అంటే లోపల ఈ పనిచేయడం ఇష్టం లేదనమాట వాడికి. ఇలాంటి దొంగ లక్షణాలు కొంతమందికి ఉంటాయి. ప్రస్తుతం ఈ కామధేనువు గారికి ఇదోటి, అందుకని దీనికి ఇష్టం లేదు, తప్పనిసరి అబద్ధం చెప్పాలి, అందుకని ఏం చేసింది నోటితోటి, చూశాడనుకోండి అని తోకతోటి లేదందిటే. ఈ మధ్యకాలంలో చోట మా ఇంటికి భోజనానికి పిలిచాం. ఓ బ్రాహ్మడు వచ్చాడు రాకరాక, గారెలు వేస్తున్నాం, ఆయనకి మొహమాటం, తినాలనుంది, అప్పటికే 40 తిన్నాడు, ఇంకా తింటే బాగుండదు, అందుకనేమో వద్దులేండి, అయ్యో అయ్యో వేసేస్తారా, వద్దండి వద్దండి అనేవాడు పాపం. నోటితోటి వద్దనలేక మళ్ళీ కావాలనలేక ఇదో మొహమాటం. అందుకని కుడి చేత్తోటి అన్నం తినే చేత్తోటి ఇలా ఊపుతో ఏమండోయ్ వద్దండి అనేవాడు. మళ్ళీ కింద రెండో ఎడం చేత్తోటి ఇలా చూపించి వెయ్యండి వెయ్యండి అనేవాడు. ఇలాంటివి చూస్తే కానీ అర్థం కావు, వింటే అర్థం కావనమాట. అవి ఓ కుడి చేత్తోటి వద్దంటున్నట్టు నువ్వు చెయ్యి ఊపడం, ఎడం చేత్తో వెయ్యమండం కిందకి. అయ్యయ్యో వేసేశారా, వద్దంటే వేసేశారండి అండం తినేయడం. అంటే లోపల ఇష్టం పాపం, ఇష్టం ఉన్నా మొహమాటం. అలా 80 దాకా తినే అదృష్టవంతులు ఉన్నారులేండి కొంతమంది, వారి పూర్వజన్మ సుకృతం ఉంటాయి, చేసిన పవర్ ఎక్కువ. అలా పాపం కామధేనువు గారు మొహమాట పడుతూ నోటితో చూశాడు బ్రహ్మ శివుడి తల అంది, తోకతో మాత్రం అడ్డంగా ఊపి లేదని సైగ చేసింది. ఆ సైగను కనిపెట్టేశాడు. అమ్మ అనుకున్నాడు విష్ణువు, ఏదో ఉందనుకున్నాడు. వెంటనే, పరమేశ్వర ఈ బ్రహ్మ నీ అగ్రభాగం చూశాడో లేదో దానికి నువ్వే సాక్షి అన్నాడు. అలా అనడంతో ఆశ్చర్యం తగిలింది. ఏం ఆశ్చర్యం, అది మహాద్భుతమైన చర్య, చాలా ఆశ్చర్యం జరిగింది. ఆ అగ్నిలింగం ఢామ్మని పగిలిపోయింది ఒక్కసారిగా. సైశరస్తత్ర బభూవ సాకృతి విధిం ప్రహర్తుం శఠమగ్నిలింగత సముత్థిత స్వామి విలోకనాత్ పునఃప్రకంప పాణి పరిగృహ్య తత్పదం. హఠాత్తుగా శివలింగం పగిలిపోయింది. ఆ శివలింగంలో నుంచి మహాత్ముడు శివుడు ఆవిర్భవించాడు దివ్యరూపంతో. వెంటనే వణికిపోయాడు విష్ణువు, అంతకంటే వణికిపోయాడు బ్రహ్మ. ఈశ్వరుడు అన్నట్ట, నాయన ధర్మాత్ముడివి, పాతాళం దాకా వెళ్ళి కనపడకపోతే కనపడలేదని చెప్పావు. ఈ బ్రహ్మ కపటోపాయంతో నా తల చూడకుండా చూశానని అసత్యమాడాడు. ఎవడైనా విజయం పొందడానికి అసత్యమాడితే అటువంటి వాణ్ణి నేను క్షమించను అని వెంటనే ఏం చేసేట. ఆ క్షణమే మహాభైరవుణ్ణి సృష్టించి, ఒరే వీడి తలకాయ నరికేయండిరా అన్నట్ట. భైరవుడు అనబడే ఒక భయంకర రూపం పుట్టుకొచ్చాడు. భీ అనే శబ్దం చేస్తాడు గనక వాణ్ణి భైరవుడు అన్నారు. వాడు పుట్టుకొచ్చేశాడు. స్వామి ఏం చేయనంటే, ఇదిగో ఈ బ్రహ్మగారు అబద్ధమాడాడు, నరికి బారేవాడి తలకాయ అన్నాడు. బ్రహ్మగారికి 5 తలలున్నాయని చెప్పుకున్నాంగా మనం ప్రారంభంలోనే. తూర్పుకు ఒక తల, పడమరకు ఒక తల, ఉత్తరానికోటి, దక్షిణానికోటి. ఈ 4 తలలు కాకుండా ఒక తల ఊర్ధముఖం ఆకాశం కేసి చూస్తుంది. ఆకాశం కేసి చూసే 5 తలకాయతో అబద్ధమాడాడు బ్రహ్మ. ఆ 5 తలకాయని భైరవుడు లటుక్కున గోళ్లతో గిల్లి అవతల పారేశాడు. అంతే, ఒక్క దెబ్బకి చిగురుటాకుల్లో ఉన్నాయి ఆయన చేతులు. ఆ చిగురుటాకులకి చివరి అగ్రభాగంలో ఉంది గోరు ఎర్రగా. మీరు ఎప్పుడో చూడండి, చిగురాకుకి చివరి కొస ఉంటుంది, ఆ కొసలు చాలా ఎర్రగా ఉంటాయి. ఆయన చెయ్యి చిగురులో ఉందిట, ఆ గోరేమో చివరి ఆకు చివరి కొసలో ఉంది. అంత కొసలో ఉన్న లేత గోళ్లతో గిల్లితేనే బ్రహ్మగారి తలకాయి అరిటాకు బయటకొచ్చినట్టు వచ్చేసింది అన్నారు. ఆ మహానుభావుడు గట్టిగా గిల్లితే ఎవడన్నా ఆగుతాడా? అందుకే భైరవుడి చేత ఎవరూ గిల్లించుకోకూడదు, సరదా కూడా. ఇక తర్వాత వాడు గిల్లించుకుంటే నిల్లే, ఇక వాడి జీవితం లేకుండా పోతుంది. ఆ మహానుభావుడు అలా గిల్లగానే ఆ కపాలం వచ్చి చేతిలో పడిపోయింది, ఆయన చేతికి అతుక్కుపోయింది. ఎంత కరుణాస్వరూపుడు శివుడు నిజంగాను. 5 తలకాయలు నరికాడా నరకల? ఏ తలతో అసత్యమాడాడో ఆ ఒక్క తల మాత్రమే గిల్లాడు. ఎందుకు గిల్లాడు అంటే, వీడు పిల్లాడు, తప్పు చేస్తే శిక్షించాలి, చంపకూడదు. అందుకని పిల్లలు బాగా అలర చేస్తే అప్పుడప్పుడు తల్లిదండ్రులు డెప్ప మీద కొట్టినట్టుగా కొట్టాడనమాట అంతే ఆయన. అందుకే పరమేశ్వరుడు కరుణాస్వరూపుడు అన్నారు. ఆపై విష్ణుమూర్తి వచ్చి ఇతడు ఎంత అపరాధం చేసినా క్షమించండి బ్రహ్మ కాబట్టి అనగానే సరే అని వెంటనే ప్రసన్నతై చంపనుగాక చంపను. ఓ బ్రహ్మ, కాను నువ్వు చేసింది అపరాధం, అసత్యమాడి విజయం పొందాలనుకుంటావా? దీనికి తగిన ప్రాయశ్చిత్తం నీవు అనుభవించాలి. నాతస్తే సత్కృతిర్లోకే భూయాత్తు స్థానోత్సవాధికం అథాహ దేవకితవం విధిం విగత కంధరం బ్రహ్మస్తం అర్హణాకాంక్షీ శఠమీశత్వం ఆస్థితః. బ్రహ్మ, నువ్వు అందరికంటే గొప్పవాణ్ణి అనిపించుకోవడానికి, అధిపతి నడిపించుకోవడానికి, మోసానికి సిద్ధపడ్డావు. ఇక నీకెక్కడ గుళ్ళుండవు, గోపురాలుండవు, పూజ ఉండదు బమ్మన్నాడు. అందుకే బ్రహ్మగారికి గుళ్ళు లేవు, గోపురాలు లేవు. వాడు బ్రహ్మగారికి గుడి ఎవరు కట్టరు. ఒకవేళ ఎవడన్నా కట్టాలనుకుంటే వాడు ముందు అయిపోతాడు, వాడికి అవడో తర్వాత గోపురం పెట్టాలి ఎత్తి మీద. అంచేత బ్రహ్మగారికి గుడి లేకుండా, గోపురం లేకుండా, పూజార్హత లేకుండా శపించేశాడు శివుడు. మోసం చేసి కపటోపాయాలతో విజయం పొందాలనుకున్న వాడి గతి ఇలాగే అవుతుంది. బ్రహ్మ వెంటనే కాళ్ళ మీద పడిపోయి,
స్వామి ప్రసీదాద్య మహావిభూతే మన్యే వరం వరదమే శిరస ప్రమోక్షం నమస్తుభ్యం భగవతే బంధవే విషయోనయే సహిష్ణవే సర్వదోషాణాం శంభవే శైలధన్వనే.
స్వామి, మహామహిమాన్వితుడు విను, నీ మహిమ ఎవరికి తెలుసు? సమస్త లోకాల్లో వ్యాపించి ఉండే చిన్మయలింగం నీది. ఇది గ్రహించలేక అజ్ఞానంలో పడి విజయం కోసం అసత్యమాడాను, దోషం చేశాను. ఆ తల తెగింది, తెగగానే నేను ధన్యుండయ్యాను. ఎందుకంటే ఆ తల తెగడంతో నా దోషాలన్నీ పోయాయి. కానీ శాశ్వతంగా పూజార్హత లేకుండా అయిపోవలసిందేనా? ఇక నాకేం దిక్కు లేదా అంటే ఆయన మళ్ళీ జాలిపడిపోయాడు. పాపం నాయన, నువ్వు కాళ్ళకి దండం పెట్టి పూజార్హత లేకుండా పోయిందని ఏడుస్తున్నావు గనక నీకు వరం ఇస్తున్నాను. ఈరోజు నుంచి నీకు గుడి కట్టి ఎవరూ పూజించరు, కానీ నిన్ను నిత్యం అందరూ అన్ని పూజల్లో తలుచుకుందరుగాక. ఇది ఎవరికైనా ఉత్సవాలు జరిగితే బ్రహ్మోత్సవాలు అంటారు. ఇదిగో వెంకటేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అన్నారు, కానీ శివోత్సవాలు విష్ణుత్సవాలు అన్నారు. విష్ణుత్సవాలు అనలా, శివోత్సవాలు అనలా, ఇదిగో బ్రహ్మోత్సవాలు అన్నారు. అంటే నీ పేరు ఆ రకంగా మారుమోగుగాక, నీ ద్వారానే ఉత్సవాలు జరుగుగాక. నిన్ను అన్ని వేళల్లో తలుచుకుంటారు. ఎవరికైనా ఆనందం కలిగితే బ్రహ్మానందం అన్నారు, కానీ శివానందం, ఏకోరామానందం, పద్మానందం, విష్ణువానందం అనరు, శివానందం అనరు. అంచేత మొత్తం మీద బ్రహ్మానందంగా ఉందంటారు. ఏదన్నా పని బాగుందా, వంట బాగుందంటే బ్రహ్మాండంగా ఉందండి అంటాడు. అంతేగాని పిండాండంగా ఉంది, శివాండంగా ఉంది అని ఎవడో అండు. ఆ రకంగా నీ పేరు అస్తమాడు బ్రహ్మాండం అనాలి. ఆఖరికి ఎవరికైనా చెవుడు వచ్చినా వీడికి బ్రహ్మ చెవుడు అండి అంటారు తప్ప విష్ణు చెవుడు, శివుడు చెవుడు అనరు. ఏ రకంగా చూసినా సరే నీ పేరు అన్ని చోట్ల మారుమోగిపోగాక ఆఖరికి ఎవడన్నా ఏడిపిస్తే దిక్కుమలాడు బ్రహ్మరాక్షసుడు అనాలి. అంతేగాని ఇంకో శివరాక్షసుడు అనరు. ఆ విధంగా అనుక్షణం ఈ బ్రహ్మశబ్దం నోట్లో నానుగాక. ఏ అనగానే అమ్మాయ చాలండి, అందరూ రోజు బ్రహ్మ బ్రహ్మ అని నన్ను తలుచుకుంటారు. సినిమాల్లో, షికార్లలో, చిత్రాలలో, అక్కడ ఇక్కడ అన్ని చోట్ల నా రూపమే కనపడుతుంది. శవభాషణ ఆనందం పొందాడు. మొత్తం మీద శాపం వచ్చిన శివానుగ్రహంతో తన నామం అందరి నోట్లో పడేలా చేసుకున్నట్టు ఆయన. తర్వాత ఇప్పుడు శివుడు కేతకీ పుష్పం కేసి తిరిగాడు. ఓ సీ మొగలి పువ్వ, ఏదో బ్రహ్మగారు విజయం కోసం అబద్ధం ఆడమన్నాడు అనుకో, నువ్వు కక్కుర్తిపడి అసత్యం ఆడతావా? ఇక మీదట నువ్వు నా పూజకి పనికి రాకుండా పో. రే రే కేతక దుష్టత్వం శఠ దూరమితో వ్రజ, రే రే కేతక దుష్టత్వం శఠ దూరమితో వ్రజ, మమాపి ప్రేమతే పుష్పే మా భూత్ పూజా స్యతఃపరం. హోసి దుష్టకేతకమా, మొగలి పువ్వ, ఎంత మోసం చేసావు, ఎంత అసత్యమాడావు, ఇక్కడి నుంచి నాకు దూరంగా పో. ఈ రోజు నుంచి నా పూజకు నువ్వు పనికిరావు. ఎవడు గుళ్ళోకి పట్టుకొచ్చి శివలింగం మీద పూజ అర్హత లేని కారణం చేత నిన్ను నా నెత్తి మీద పెట్టరు. ఇక మీదట ఎవడైనా పొరపాటున మొగలి పువ్వుని శివలింగం మీద పెడితే వాడు సర్వనాశనం అయిపోగాక అన్నాడు. శివాలయాల్లో శివపూజల్లో అభిషేకాల్లో మొగలి పువ్వుని వాడరాదు. అసలు రెండు పువ్వులు శివపూజకి పనికిరావని శివపురాణం విజ్ఞేశ్వర సంహిత చెబుతోంది. ఈ రెండు పువ్వులు శివుడికి ఇస్తే వాడు శవమవుతాడు. ఒకటి మొగలి, రెండు సంపంగి. చంపకం కేతకం హిత్వా త్వన్యం సర్వం సమర్పయేత్. అంటే చంపక పుష్పం సంపంగి పువ్వు, కేతకం మొగలి పువ్వు, హిత్వా విడిచిపెట్టి, ఈ రెండింటిని విడిచిపెట్టి అన్యం సర్వం సమర్పయేత్, తక్కిన ఏ పువ్వులైనా వేయచ్చు. శివార్చనకి గడ్డి పరకలు కూడా మనకొస్తాయి. కానీ పనికిరానివి రెండే రెండు పువ్వులు, ఒకటి చంపకం అంటే సంపంగి, రెండవది కేతకం అనగా మొగలి. ఈ రెండు మాత్రం శివ పూజకి పనికిరావు. ఇంకేదైనా వేసుకొచ్చున్నారు, ఏమీ లేకపోతే ఇంత బూడిది వేసినా సంతోషపడతాడు. అసలు బూడిదంటే ఆయనకి బాగా ఇష్టం. ఆ మహానుభావుడు మన దగ్గర పుచ్చుకునేది బూడిద, మనకి మాత్రం కోటాను కోట్ల సంపద ఇస్తాట. ఇంతకంటే గొప్ప దేవుడు ఎవడుంటాడు? సంపదలు పుచ్చుకుని బూడిదిచ్చేవాడు చాలామంది ఉంటారు, కానీ ఆయన బూడిద పుచ్చుకుని సంపదలు ఇస్తాట. నా దగ్గరే ఉంది బూడిద అండాయన. అంతటి మహానుభావుడు గనకే ఆయన్ని పరమేశ్వరుడు అన్నారు, కరుణాస్వరూపుడు అన్నారు. ఇప్పుడు కేతకి కూడా ఏడ్చింది, నాథ నమస్తే నాథమే జన్మ నిష్ఫలం భవదాజ్ఞయ సఫలం క్రియతాం తాత క్షమ్యతాం మమ కిల్బిషం. తండ్రి సమస్తలోకేశ్వరా, నేను చేసిన తప్పును క్షమించు, నా జన్మంతా పాడైపోయింది, ఇంక నువ్వు శపిస్తే ఎవడు నన్ను ముట్టుకోడు, నేను పరమ పాపపు పుష్పంగా పరిగణనలోకి వెళ్ళిపోతాను, అందరి చేత చివాట్లు తింటూ బతకడం కూడా బతికేనా, ఇంక నా జీవితం ఇంతేనా, నా జీవితాన్ని సఫలం చెయ్యవా, నా జీవితం విఫలమైపోతుందా, నీ పూజకి పనికి రాకపోతే ఇంక బ్రతికినా చచ్చిన ఒకటే, లేదమ్మా వంశం అంతటినీ కాల్చి బూడి చేసేయి అనగానే మళ్ళీ జాలి పడిపోయాడు. ఇదే వచ్చింది తెప్పులు ఆయనకి. అట్టే చల్లారిపోతాడు ఆ మహానుభావుడు, పరమకరుణా స్వరూపుడు కనుక. సర్లేరా, నువ్వు ఏడుస్తున్నావు కదా, నువ్వు నా పూజకు పరికిరావు, కానీ నా పూజ ఆరుబయట జరిగేటప్పుడు పందిరి వేసి చెయ్యాలి. ఎవరైనా సరే పందిరి లేకుండా శివాభిషేకం చేయకూడదు. ఆ పందిరి వేసినప్పుడు పందిరి పైన గనక మొగలి పువ్వులు పెడితే ఆ పూజ మామూలు పువ్వుల కంటే 1000 రెట్లు ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాబట్టి పందిరి వేసి పందిరి పైన పెడతారు. ఆ రకంగా కూడా నా నెత్తి మీద కూర్చున్నట్టే. నెత్తి మీద కూర్చోపోయినా నెత్తి మీద ఉన్న కప్పు మీద కూర్చుంటున్నావుగా, అంచేది ఇంకా బాగా పైన ఉంటావు, ఆ రకంగా పూజార్హత పొందు అన్నాడు. అందుకే ఎప్పటికి కూడా పందిరి వేసినప్పుడు పందిరి పైభాగంలో ఈ మొగలి పువ్వులు పెట్టాలి. అలా పెడితే ఆ పూజ చాలా ఎక్కువ రెట్లు ఫలితమిస్తుంది. ఈ తరువాత ఏం చేశాడు, ఇప్పుడు కామధేనువు గారికి తిరిగాడు. కామధేనువు, ఇష్టం లేకపోయినా అబద్ధమాడావు, నోటితో అసత్యమాడావు, తోకతో నిజం చెప్పావు, అందుకే పొద్దున్నే లేవగానే నీ మొహం చూసిన వాడికి బ్రహ్మహత్యాపాపం వస్తుంది, నీ పృష్ఠభాగం చూస్తే పుణ్యం, ఇక మీదట నీకు వెనక భాగమే పూజ్యార్హత ఉంటుంది, ముందు భాగం అంతా వ్యర్థం అన్నాడు. అందుకే దానం చేసేటప్పుడు కూడా ఆవు తలకాయని చేతిలో పెట్టరు, తోక పట్టుకెళ్ళి చేతిలో పెడతారు. అది తోకకు అంత శక్తి ఉంది, వెనక భాగం పుణ్యం అట. ఆవు మూత్రం, ఆవు పేడ, ఈ రెండింటికి ఉన్న విలువ ఇంక దేనికి లేదు పొమ్మన్నారు. అందుకే ముఖంలోంచి వచ్చే లాలాజలం కంటే చాలా గొప్పదన్నమాట, కొమ్ముల కంటే ఇవి చాలా గొప్పవి. గోమూత్రం నర్మదా శుభ, గోమయం యమునా సాక్షాత్. ఆవు పేడ యమునా నదీ జలమే. యమునా నదిలో స్నానం చేయాలని ఎవరికైనా కోరికుంటే రోజు వెళ్ళి చేయలేంగా మనం అక్కడ, లేకపోతే ఆవు పేడ కొంచెం ఒంటికి రాసుకుని శుభ్రంగా స్నానం చేశామో, రెండు లాభాలు. ముందు దురదలు పోతాయి. ఎక్కడైనా సభలో కూర్చుని ఈ మధ్యన భక్తులు బరుకో బరుకో అని గోక్కుంటున్నారు. వీళ్ళందరికీ కూడా హాయి అయిన మార్గం ఏంటంటే కాస్త ఆవు పేడ రాసుకుని స్నానం. విడిచిపెట్టకుండా ఒక 1 వారం రోజులు పేడ రాసుకోండి, ఈ చీడ పేడ పోతాయి. ఇక జీవితంలో మళ్ళీ గోక్కోక్కర్లా. స్కిన్ స్పెషలిస్ట్లు కొంచెం ఇబ్బంది అనుకోండి, ఇలాంటివి చెప్పేస్తే మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ పడిపోతుంది. రెండోది గోమూత్రం నర్మదా శుభ, గోమూత్రం నర్మదా జలం. అది యమునా జలం, ఇది నర్మదా జలం. ఇది కూడా అంతే, ఒంటికి రాసుకుంటే సెగ్గడ్డలు కూడా పోతాయి ఆశ్చర్యం. నేను ఈ మధ్య నిజంగా ఇది చూశాను ప్రాక్టికల్గా. బాగా ఒళ్ళంతా పుళ్ళు పడిపోయి దురదలు పట్టి చిడుం పట్టిన వాళ్ళకి విడిచిపెట్టకుండా 10-15 రోజులు కనుక ఆవు మూత్రం తగిలించి పోసేస్తే ఆవు మూత్రం తగలగానే భగ్గుమ ఉంటుంది ఒళ్ళు. ఎలా అంటే గడ్డం గీసిన వెంటనే అదేదో డెట్టాలు రాస్తే మనకి ఎలా మండుతుంది, అలా మండుతుంది ఆశ్చర్యకరంగా. కానీ ఈ దిక్కుమాల పొక్కులు, ఈ చెడువులు, ఈ పుళ్ళన్నీ టప్ప టప్ప మాడిపోతాయి, శరీరం చక్కగా అందంగా తయారైపోతుంది. నా అంత అందంగా తయారు కావాలంటే వీరందరూ కూడా తప్పక ఈ గోమూత్రం 1 వారం రోజులు రాసుకోవాలి. ఈ గోమూత్రం నర్మదా జలంతో సమానం. ఇది పూసుకు స్నానం చేసిన వాడికి నర్మదా జల స్నాన ఫలితం వస్తుంది. గవా క్షీరం తస్యాంతు గంగావై అన్నాడు. అంటే ఆవు పాలు సాక్షాత్తు గంగా జలమే. కిం పవిత్ర మతఃపరం అంటోంది కాశీఖండం. అందుకే ఆవు కంటే పవిత్రమైన వస్తువు మరొకటి లేదు. ఏదైనా దానం చేయాలంటే ఆవు తోకనే చేతిలో పెట్టి అవతలవాడికి ఇవ్వాలి. ఆవుకి వెనక భాగం పవిత్రం, ముందు భాగం అంత కాదు. లేవగానే అందుకే ముందు ఆవు పృష్ఠభాగం చూడాలి సుమా అన్నాడు. ఆ తరువాత ఆ మహానుభావుడు అన్నట్ట, ఏమర్రా, నేను మీ ఇద్దరి యుద్ధం ఆపడానికి మీ ఇద్దరికి మధ్యలో ఈ కొండ మీద ఒక అగ్నిస్తంభ రూపం ధరించానే, ఈ స్థలమే అరుణాచలము అని పిలువబడుతుంది ఇక మీదట. అరుణాచలం అంటే అది ఇప్పుడు తమిళనాడులో ఉన్నది అదనమాట. అరుణాచలం అంటే మనిషి కాదు, సినిమాలు కావు. అరుణాచలం అంటే ఆ కొండ. ఇక అక్కడ మొట్టమొదటిసారిగా సృష్టిలో ఒక అగ్నిలింగ రూపంలో వచ్చా. ఇక్కడ నుండి ఈ లింగం సమస్త లోకాల్లో ప్రసిద్ధికెక్కుతుంది. పైగా నేను లింగరూపం ధరించిన ఈ రోజున్నదే ఇది సామాన్యమైన రోజు కాదు. శివరాత్రి ఖ్యాత తిథిరేష మమ ప్రియ ఏతత్కాలే తుయకుర్యాత్ పూజాం మల్లింగబేరయో. మాఘమాసంలో త్రయోదశి దాటిన తర్వాత అర్ధరాత్రి వేళ కృష్ణపక్షంలో నేను శివలింగ రూపం ధరించా. అందుకని ఈ మాఘమాసంలో వచ్చే ఈ అర్ధరాత్రి శివరాత్రిగా పిలువబడుతుంది. 12 గంటల వేళ నేను శివలింగ రూపం ధరించడం వల్ల దీనిని లింగోద్భవ కాలం అంటారు. ఈ లింగోద్భవ కాలం నాడు నా లింగాన్ని దర్శించిన, సమస్త ద్రవ్యాలతో జలాలతో అభిషేకం చేసిన, అభిషేకానంతరం మారేడు దళాలతోటి సకల పుష్పాలతోటి గరిగతోటి తులసితో పూజించిన వాడికి పునర్జన్మ లేకుండా చేస్తాను. జన్మంలో ఒక్క శివరాత్రి అయినా పూజ చేస్తే చాలు, వాడి జీవితం చరితార్థం అవుతుంది. అందుకే జన్మానికో శివరాత్రి అనే మాట వచ్చింది. తన జీవితంలో ఒక్క శివరాత్రి నాడు శివుణ్ణి ఉపవాసంతో జాగరణతో పూజ చేసిన వాడు శివుడి లోకానికి వెడతాడు. ఇక ప్రతి శివరాత్రికి భక్తితో పూజ చేస్తే ఇంకంతకంటే అదృష్టమే ఉందండి. అందువల్ల ఈ లింగం చాలా గొప్పది. ఇది ఇటు సగుణము ఇటు నిర్గుణము కూడా. శివరాత్రౌ శివరాత్రౌ అహోరాత్రం నిరాహారో జితేంద్రియ అర్చయేద్వా యథా అన్యాయం యథా బలమవంచక. శివరాత్రి నాడు మానవుడు ఉపవాసం ఉండి ఇంద్రియ నిగ్రహం కలిగి ఈ రోజన్నా ముక్కుపడం పీల్చాలనే కోరిక విడిచిపెట్టేయాలి. ఈ సిగరెట్లు, ఈ బీడీలు, ఈ చొట్టలు ఇవన్నీ విడిచిపెట్టాలి. ఆ కాసేపు మనస్సు ఇంద్రియముల మీదకి పోనివ్వకుండా నిగ్రహించాలి. యథాశాస్త్రంగా యథాశక్తిగా ఈరోజు నన్ను పూజిస్తే వాడికి శాశ్వత శుభం కలుగుతుంది. ఒక మాట చెప్పాడు ఇక్కడ, శివరాత్రి ఒక్కరోజు నన్ను పూజిస్తే సంవత్సర కాలమంతా నన్ను పూజించిన ఫలితం వస్తుంది అన్నాడు ఆయన. రోజు పూజించలేకపోయినా పర్వాలేదట, ఒక్క శివరాత్రి నాడు నన్ను పూజిస్తే చాలు, సంవత్సరమంతా అర్చించిన ఫలితం వస్తుంది. చంద్రుడు రాగానే సముద్రం ఉప్పొంగుతుంది, శివరాత్రి రాగానే నా శక్తి అలా ఉప్పొంగి శివధర్మం లోకమంతా వ్యాపిస్తుంది. అందుకే ఆ సమయంలో నా ప్రతిష్ట చేసిన, నన్ను పూజించిన సమస్త మంగళాలు కలుగుతాయి. అంత గొప్పదనమాట, ఆ రోజు మొత్తం లోకమంతా శివశక్తే నిలబడుతుంది. ఆర్ద్రా నక్షత్రం రోజున మార్గశిర పూర్ణిమ నాడు నేను స్తంభంగా మారాను. కాబట్టి మార్గశిర మాసం కూడా నాకు ఇష్టమే, ఆర్ద్రా నక్షత్రం. ఆ రోజు నన్ను నా లింగాన్ని పూజిస్తే కుమారస్వామికి ఎంత శక్తి ఉందో అంత శక్తి ఇస్తా. అసలు ఇంకెందుకు, కుమారస్వామిని నేను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించరు. నా పూజ ఆర్ద్రా నక్షత్రం రోజు చేసిన వాళ్ళని కుమారస్వామి కంటే ఎక్కువగా గౌరవిస్తానన్నాడు ఆయన. ఎంత అదృష్టం అంటే ఆ మాత్రం అర్చన చేయలేమా మనం. ఈ లింగస్థానం ఉన్నదే, ఈ లింగస్థానం సమస్త లోకాలలో గొప్ప ఖ్యాతి పొందుతుంది. ఇదే అరుణాచలం. అరుణాచలమిత్యేవ తదిదం ఖ్యాతిమేష్యతి. ఈ లింగం పుట్టిన స్థలమే అరుణాచలం అనే పేరుతో జగత్తులో ప్రసిద్ధి ఎక్కుతుంది. ఇక్కడ గొప్ప తీర్థం నిర్మాణం అవుతుంది. ఇక్కడ నివసించి మరణించే మానవుడు మోక్షం పొందుతాడు. ఇక్కడ రథోత్సవాలు చేస్తే, ఇంకేవైనా మంగళకార్యాలు చేస్తే వాడి జాతకమే మారిపోతుంది. నా క్షేత్రాల్లో కల్లా ఇది గొప్ప క్షేత్రం అవుతుంది. కాశీ తర్వాత నాకు ఇష్టమైన స్థలం ఇదే అవుతుందని చెప్పేశాడు ఆయన ఏకంగా. ఆ తర్వాత ఆ బ్రహ్మకి విష్ణువుకి కూడా అనుగ్రహం ఇచ్చి, ఇక మీదట ఈ లింగం మీ ఇద్దరికీ పూజార్హత కలిగిన లింగం గనక, ఈ లింగాన్ని మీతో పట్టికెళ్ళారు గనక, ఈ లింగంతో సమానమైన నా ఆత్మలింగం సృష్టించి మీ ఇద్దరికీ ఇస్తున్నాను, ఈ లింగాలని పూజించుకోండి, మీ పనులు చేసుకోండి. బ్రహ్మ నువ్వు సృష్టి చేసుకో, విష్ణుదేవ ఈ సృష్టిని నువ్వు పోషించు, మీ ఇద్దరి చేత ఏ పనులైనా నేనే దగ్గరుండి చేయిస్తాను, లయకారకుండైనా అన్నిటికీ అతీతుండి కూడా నేనే అన్నాడు ఆయన. అప్పుడు బ్రహ్మ విష్ణువులు ఇద్దరు ఆనందంతో ఆ లింగాన్ని పుచ్చుకుని ఆయనకి రకరకాల సేవలు చేసి ఎన్ని విశేషాలు అడిగారో ఎన్నో విశేషాలు తెలుసుకున్నారు బ్రహ్మగారు విష్ణువు కూడా. ప్రభు, 5 జగత్కార్యాలున్నాయి కదా, ఏమేమిటవి?
సృష్టి స్థితిశ్చ సంహార తిరోభావోప్యనుగ్రహ పంచైవమే జగత్కృత్యం నిత్యం సిద్ధమజాచ్యుతౌ.
ఈ పంచకృత్యాలు ఏమిటని అడిగితే అప్పుడు శివుడు వాళ్ళకి సమాధానం చెప్పాట.
సృష్టి అంటే పుట్టించడం, స్థితి పోషించడం, ఆ తర్వాత సంహారం చంపడం, తిరోధానం అంటే వెనక్కి తీసుకెళ్ళి ఎక్కడి నుంచి వచ్చామో మనం అక్కడికి వెళ్ళిపోవడం అన్నమాట. 5వది అనుగ్రహం, ఇంకా మోక్షం తప్ప వెనక్కి తిరిగి రాకుండా ఉండడం.
ఈ 5 పంచకృత్యములు అంటారు. ఈ పంచకృత్యములే నాకు 5 ముఖములు. శివుడికి 5 ముఖాలు ఉంటాయి. శివుడు పంచాస్యుడు లేక పంచముఖుడు. ఈ పంచముఖాలు ఏమిటిట? 1 సృష్టి, 1 సృష్టి, 2 స్థితి, 3 సంహారం, 4 తిరోధానం, 5 అనుగ్రహం. ఈ 5 నా ముఖాలు. ఈ 5 ముఖాల నుంచే నేను సమస్త భూతాల్ని సృష్టించాను. అవే పంచభూతాలు, భూమి, అగ్ని, జలం, వాయువు, ఆకాశం. ఈ 5 కూడా నా పంచకృత్యాలతో కూడిన నా పంచముఖాల నుంచి పుట్టాయి. ఈ 5 నుంచే నా దివ్య మంత్రాన్ని కూడా సృష్టించి లోకానికిచ్చా. అదే నమశివాయ, ఓం నమశివాయ, ఓం నమశివాయ. ఓంకారం లేకుండా ఉట్టి నమశివాయ పంచాక్షరి. ప్రణవంతో కూడిన పంచాక్షరి ప్రణవ పంచాక్షరి లేక ప్రసాద పంచాక్షరి అవుతుంది. ఈ 5 కార్యక్రమాలని చేయడానికి 5 ముఖాలు పెట్టుకున్నాను. చెప్పేశాడు ఆయన,
పంచకృత్యమిదం ఓఢుం మమాస్తి ముఖ పంచకం.
ఈ 5 కార్యముల భారము వహించడం కోసం మమాస్తి ముఖ పంచకం, నాకు 5 ముఖాలున్నాయి సుమా అన్నాడు ఆయన. పరమేశ్వరుడు పరమకరుణాస్వరూపుడు కనుక మళ్ళీ ఏమన్నాడు వాళ్ళతోటి, నేను పంచకృత్యములు చేయడానికి 5 ముఖాలున్నాయి. ఈ 5 ముఖాలు పంచభూతాలని సృష్టించాయి. ఈ పంచభూతాలని సృష్టించి ఎప్పటికప్పుడు పంచకృత్యాల లక్షణాన్ని లోకానికి లేకుండా చేయడానికి, శాశ్వత మోక్షం ఇవ్వడానికి 5 నుంచి 5 అక్షరములతో ఒక దివ్య మంత్రాన్ని నేను సృష్టించా. అదే నమశివాయ. ఈ మంత్రం మీరు జపం చేయకపోవటం వల్లే అహంకారం పుట్టి మీరు మీకు ఆధిపత్యపు యుద్ధం వచ్చింది. నే గొప్ప అంటే నే గొప్ప అని ఎందుకు అనుకున్నారంటే మంత్రసిద్ధి లేకపోవటం. ఎప్పుడైనా ఒక గురువును ఆశ్రయించి దివ్య మంత్రం పొందకపోతే వాడికి అహంకారం తగ్గదు. గురుకటాక్షం లేకపోతే వాడు బాగుపడడు అనగానే వీళ్ళిద్దరూ ఆయన కాళ్ళకి నమస్కరించి మాకు మంత్రాన్ని ఇవ్వండి అన్నారట. అప్పుడు ఆయన ఏం చేశాడు,
పునస్తయోస్తత్ర తిరఃపటం గురుహు ప్రకల్ప్య మంత్రంచ సమాధి సత్పరం నిధాయ తచ్చీర్ష్ణికరాంబుజం శనైహి ఉదంముఖం సంస్థితయో సహాంబిక.
ఎప్పుడు భార్యతో కలిపే మంత్రోపదేశిస్తే ఎక్కువ ఫలితం అన్నారు. భార్య ఊళ్ళో లేకపోతే అప్పుడు భర్త ఒక్కడే అవ్వచ్చు. అసలు పెళ్ళే కాని వాళ్ళకి కొన్ని మంత్రాలు ఇవ్వడానికి అర్హత లేదు పొమ్మన్నారు. అందుకే ఈయన అమ్మవారితో కలిసి, అందుకే సహాంబిక అన్నారు ఆయన్ని. అమ్మవారితో కలిసి శివుడు ఏం చేశాడు, ఒక వస్త్రం వాళ్ళ నెత్తి మీద కప్పి, వాళ్ళ నెత్తి మీద తన 2 చేతులు పెట్టి, తామర పువ్వు లాంటి తన చేతులు పెట్టి పరమ మహామంత్రం, ఎవరినైనా తరింపచేసే మంత్రం, మధుర మంత్రం, బోయవాడు పరమ నీచుడు కూడా బాగుపడే మంత్రం అది, అటువంటి మంత్రాన్ని ఇచ్చాడు నమశివాయ. మధురమన్నారా శివమంత్రాన్ని. ఆహా, సాక్షాత్తు ఇచ్చినవాడు జగద్గురుడు, త్రిజగద్గురుడు, అమ్మవారి వల్లభుడు, అంబికా వల్లభుడు, ఈశ్వరుడట. పుచ్చుకున్నవాళ్ళు ఒకడు బ్రహ్మ, ఒకడు విష్ణువు. ఇక ఆ దృశ్యం, ఆ ఘట్టం ఎవడైనా చూస్తే వాడి జీవితం చరితార్థం కాకేమవుతుంది. త్రిజగద్గురుడైన పరమేశ్వరుడు హరుడు హరికి విరించికి తన గురించి చెప్పి దివ్య మంత్రాన్ని ఇచ్చాడు. అందుకే ఆ కథ చెబుతున్నంతసేపు నందీశ్వరుడికి కూడా శరీరం పులకించింది. సూతుడు ఒక్కసారి ఆ ఆనందంతో తన్మయుడైపోయాడు నోట మాట రాక. అది తలుచుకుంటే చాలు శరీరం గగురు పొడిచిందిట. అంబికా సమేతుడై ప్రణవ పంచాక్షరినిచ్చాడు. అది పరమ మధురం కనుక.
మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా, మధురము
శివమంత్రం మదిలో మరువకెవో మనసా. ఇహ పరసాధకమే ఇహ పరసాధకమే ఇహ పరసాధకమే ఇహ పరసాధకమే నరులకు సురుచిర తారకమే. ఇహ పరసాధకమే నరులకు సురుచిర సాధకమే. ఆగమ సంచారా ఆగమ సంచారా నా స్వాగతమిదే కొనుమా. ఆగమ సంచారా నా స్వాగతమిదే కొనుమా. భావజ సంహారా భావజ సంహారా నన్ను కావగరావయ్యా. పాలను ముంచెదవో ఓ పాలను ముంచెదవో మున్నీటను ముంచెదవో పాలను ముంచెదవో మున్నీటను ముంచెదవో. భారము నీదయ్యా నా భారము నీదయ్యా. జయ హే సర్వేశ సతీశాంభవీ ప్రాణేశ. జయ హే సర్వేశ సతీశాంభవీ ప్రాణేశ. కారుణ్య గుణసాగరా కారుణ్య గుణసాగరా శ్రీకాళహస్తీశ్వర నన్ను కావగరావయ్యా. మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా. మధురము శివమంత్రం మదిలో మరువకెవో మనసా. శివమంత్రం పరమ మధురం. బ్రహ్మ విష్ణువులది పొందారు. ఆ క్షణమే పాదాలకు నమస్కరించారు. నమో నిష్కళ రూపాయ నమో నిష్కళ తేజసి. నమస్సకల నాదాయ నమస్తే సకలాత్మనే. నమః ప్రణవ వాచ్యాయ నమః ప్రణవలింగినే. నమః సృష్ట్యాదికర్త్రే చ నమః పంచముఖాయతే. పంచబ్రహ్మస్వరూపాయ పంచకృత్యాయతే నమః. ఆత్మనే బ్రహ్మణే తుభ్యం అనంతగుణశక్తయే సకలాకల రూపాయ శంభవే గురవే నమః. శంభవే గురవే నమః. ఇతి స్తోత్వా గురుం పద్యైర్బ్రహ్మా విష్ణుశ్చ నే మతుః. ఆ బ్రహ్మ విష్ణువు ఆనందంతో పులకించిపోయి మంత్రోపదేశం చేసిన సకల లోక గురుణ్ణి ఈశ్వరుణ్ణి హరిని భక్తితో ఆశ్రయించారు. ఆ హరుడి పాదపద్మాలు పట్టేసుకున్నారు. స్వామీ ఆకారం లేని నువ్వు మాకోసం ఆకారం ధరించి వచ్చి నీ పాదాలు చూపిస్తున్నావా? నిరాకారుడివి అటువంటి నిన్ను ఇప్పుడు ఈ రూపంతో చూస్తున్నావు. నీకు నమస్కారం. తేజోరూపుడివి, తేజస్సు తప్ప నీకు వేరే ఆకారం లేదు. అయినా మా కోసం ఇవాళ ఇలా కనపడుతున్నావు. అబ్బో ఏమి నీ తేజస్సు! కోటాలు కోట్ల మంది సూర్యులు ఒక్కసారి ఉదయిస్తే ఎలా ఉందో అలా ఉంది నీ రూపం. అయినా మహానుభావుడి మా కోసమని ఆ వేడిని ఉపసంహరించుకుని చల్లగా చూస్తున్నావు, చల్లదనంతో ఉన్నావు. ఆకారంలో కోటి సూర్యుల కాంతి ఉన్నది, కానీ చల్లదనం మాత్రం కోటి చంద్ర సుశీతలత్వం. సూర్యుడుదయిస్తే వేడుండాలి, కానీ నువ్వు సూర్యుడిలాగా ఉన్నావు కాంతిలో. చల్లదనం మాత్రం చంద్రుడి చల్లదనం ఇస్తున్నావు, అటువంటి నీకు నమస్కారం. నువ్వు సాకారుడివి, ఈ రూపంతో దర్శనమిచ్చావు, అటువంటి నీకు నమస్కారం. ఓంకార శబ్దంతో ఎవరిని తొలుస్తున్నామంటే నిన్నే. అంచేత ఓంకార వాచ్యుడివైన నీకు నమస్కారం. అసలు ఓంకారమే నీకు మారు రూపం. నీకు ప్రణవానికి తేడా లేదు. పంచకృత్యాలని చేసే నిన్ను అంటే సృష్టి స్థితి సంహారము తిరోధానము అనుగ్రహము అనే పంచకృత్యాలు చేసే నీకు
ఆ ఐదింటికి చిహ్నంగా ఐదు ముఖాలు ధరించిన నీకు, ఈ ఐదింటి నుంచి పంచభూతాలు సృష్టించిన నీకు, పంచాక్షరి మంత్ర అధిష్టాన దేవతవైన నీకు సాష్టాంగ నమస్కారం చేస్తున్నాం. మహాత్మా, సకల స్వరూపాలు నీవే. ఆత్మవి నీవు, పరమాత్మవి నీవు, అనంత గుణగణ జాలం నీది. అటువంటి నీకు నమస్కారం. సాకార నిరాకార నీ నామమే మధురం అంటూ పాదాలకు నమస్కరించగానే మీకు అమ్మవారి కృపతో ఈ మంత్రం సిద్ధిస్తుంది. ఓంకారంతో దీనిని జపించండి. ఒకరోజు రెండు రోజులు కాదు, ఎప్పుడు జపించండి. ఆర్ద్ర నక్షత్రం కూడిన చతుర్దశి నాడు జపిస్తే అక్షయ ఫలితం వస్తుంది. శివరాత్రి నాడు మాఘమాసంలో జపిస్తే తిరుగులేని పుణ్యం వస్తుంది. ఈ మంత్రం చేసి పూజ, హోమ, తర్పణాదులిస్తే ఇక మిమ్మల్ని మించిన వాడుండడు. మహాత్ముల్లారా, నాకు ఇటు లింగము ఇష్టమే, ఇటు విగ్రహము ఇష్టమే, అయినా సాధకులకి లింగార్చనే శ్రేష్టమని చెప్పేశాడు ఆయన సుస్పష్టంగా. విజ్ఞేశ్వర సంహితలో 39వ శ్లోకంలో వరుసగా ఇలా చెప్పాడు. అదేమిటి? విజ్ఞేశ్వర సంహిత 10వ అధ్యాయం అన్నమాట. లింగం పేరంచమే తుల్యం యజతాం లింగం ఉత్తమం, తస్మాల్లింగం పరం పూజ్యం పేరాదపి ముముక్షుభి. నిజానికి శివలింగమైన శివ విగ్రహమైన ఒకటే, కాని సాధకులైన వాళ్ళకి, మహాత్ములైన వాళ్ళకి ఎక్కువ తొందరగా ఫలితం పొంది పరమేశ్వరానుగ్రహం పొందాలనుకున్న వాళ్ళకి లింగమే మంచిది. లింగం మోక్ష మార్గం. సాధకుడు అంటే శివుడి అనుగ్రహం పొందాలనుకున్నవాడు లింగాన్ని ఓంకార మంత్రంతో, అంటే ఓంకారంతో కూడిన పంచాక్షరితోటి, ఉట్టి విగ్రహాన్ని ప్రణవ పంచాక్షరి కాకుండా మామూలు పంచాక్షరితో జపించాలి. ఇది ఇక్కడ ఈ కిటుకు మళ్ళీ మళ్ళీ వినండి. శివలింగం ఉన్నప్పుడు శివలింగం మీద విభూతి వేసో, ఇంకేవో దళాలు వేసో, బిల్వదళాలు వేసో పూజిస్తున్నప్పుడు ఓం నమ శివాయ అనాలట. శివలింగం లేకుండా శివుడి మూర్తి ఉంటేనో, విగ్రహం ఉంటేనో, కొన్ని గొళ్ళల్లో అరుదుగా శివుడికి మనలాంటి విగ్రహం పెడతాం. పటాలుంటాయి, పటాల్లో కూడా శివుడు పార్వతి ఉంటారు, అప్పుడు మాత్రం నమశివాయ అనాలట. ఓంకారం చేర్చరాదు. ఓంకారం చేర్చాలంటే అక్కడ శివలింగం ఉండి తీరాలి. శివలింగాన్ని తాను ప్రతిష్ఠించిన, ఇతరుల చేత ప్రతిష్ఠింప చేసిన, వివిధ వస్తువులతో ఉపచారాలతో అర్చించిన తప్పక కైలాసానికి వచ్చి తీరుతారు అని శివుడు ఆ బ్రహ్మకి ఉపదేశించి ఆ ఇద్దరిని ప్రథమ శిష్యుల్ని చేసుకుని అంతర్ధానం అయిపోయాడు. శివుడికి ఇటు లింగము ఇటు విగ్రహము రెండు సమానమైన లింగారాధన చాలా శ్రేష్టమనేది స్వయంగా శివుడే చెప్పడం వల్ల అప్పటి నుంచి శివలింగార్చన రతులయ్యారట మానవులు. ఇప్పుడు మనందరికీ సహజంగా లోకంలో ఉన్న అనుమానమే పెరుగుతూ ఉన్నది. ధర్మ సందేహాల్లో కూడా మాకు ఎక్కువ మంది అడిగేది అదే. ఆడవాళ్ళు శివలింగం ముట్టుకోకూడదని కొందరు, అసలు బ్రాహ్మడు తప్ప మరొకడు ముట్టుకోకూడదని కొందరు, ఇలా రకరకాల అనుమానాలు వెలిగొచ్చుతున్నారు. ఎవరైనా శివలింగాన్ని ముట్టుకోవచ్చు, పూజించవచ్చు తమ ఇంటిలో పెట్టుకున్నప్పుడు. దేవాలయాల్లో అంటే ప్రతిష్టాలయాల్లోకి అర్చకుడు తప్ప ఎలాగో ఎవరు పడితే వాళ్ళు వెళ్ళరు, అది వేరే విషయం. ధ్వజస్తంభ ప్రతిష్ట ఉండి శివలింగం ప్రతిష్ఠింపబడిన తరువాత దాన్ని ముట్టుకోవడానికి చాలా నియమాలుంటాయి, అవి ఆగమశాస్త్ర నియమాలు. కానీ తమ ఇంటిలో ఒక లింగమును పెట్టుకుని తాము తాకి అభిషేకం ఆడవాళ్లు చెయ్యొచ్చా లేదా, దానికి ఈ విజ్ఞేశ్వర సంహితలో సుస్పష్టంగా చెప్పారు వేదవ్యాసుల వారు. కిం బహూక్తే నమునయః స్త్రీణామపి తథాన్యతః అధికారోస్తి సర్వేషాం శివలింగార్చనే ద్విజాః. ఎందుకయ్యా ఋషులరా ఇన్ని ప్రశ్నలు? స్త్రీణాం అపి, ఆడువారికి కూడా, వారికి వీరికి తేడలేదు, అందరికీ ఉన్నది, ఆడవాళ్ళకు కూడా ఉన్నది. అధికారోస్తి సర్వేషాం, సర్వేషాం అధికారః అస్తి, అందరికీ కూడా అధికారం ఉన్నది. ఎందులో ఉంది అధికారం? శివలింగార్చనే ద్విజాః, శివలింగార్చనమునందు ఉన్నది అని ఆ ఋషులకు చెప్పాడు సౌనకాదులకు సూతుడు. ఏ ప్రాణి అయినా శివలింగాన్ని పూజించవచ్చు. బోయవాడా, ఆడదా, మగాడా, కౌనా, కాదా, ఈ విధమైన సందేహాల కర్ల భక్తి కలిగితే వాడెవడరా పూజించవచ్చు. కాబట్టే కాళహస్తీశ్వరుని స్వయంగా భక్త కన్నప్ప పూజించాడు. ఎంతోమంది మహానుభావులు పూజించారు. కాకపోతే ఎవరెవరికి ఏ ఏ లింగాలు బాగా పనికొస్తాయో ఇప్పుడు ఈ శివపురాణంలోని విజ్ఞేశ్వర సంహితలో శివలింగ మహిమలో చెప్పారు. అందులో ప్రథమం చరలింగేషు రసలింగం ప్రగత్యతే. చరలింగాల్లో, చరలింగం అంటే ఏంటి, తనతో పాటు పట్టుకుపోయి పూజ చేసుకునే లింగాలు. మాబట్టి వాళ్ళు ఎక్కడికైనా మా లింగం మాతో పాటు పట్టుకుపోతూ ఉంటాం. అలా పట్టుకుపోతున్న వాటిలో రసలింగం ఉత్తమోత్తమం. రసలింగం బ్రాహ్మలకు ఎక్కువ మంచిది. బ్రాహ్మడు కనుక దీన్ని పూజిస్తే వాడికి అన్ని కోరికలు తీరుతాయి. అంటే తక్కినవాడు పూజించకూడదు కాదు, వీడికి కొంచెం ఎక్కువ ఫలితం ఇస్తుంది. కొన్ని బట్టలు కొంతమందికి బాగా ఉన్నట్టుగా ఇవి కొన్ని లింగాలు కొంతమందికి తొందరగా ఫలిస్తాయి. ఇంకా బాణలింగం క్షత్రియులకి మంచిది. వాళ్ళకి క్షత్రియులు కనుక బాణలింగాన్ని, నర్మదా బాణం అని ఉంటుంది చూసారా, ఆ బాణలింగాన్ని పూజిస్తే తొందరగా అధికారం వస్తుంది, సామ్రాజ్యం వస్తుంది. ఇంకా వైశ్యులకి బంగారంతో తయారు చేసిన లింగం పూజిస్తే గొప్ప ధనం వస్తుంది. ఇక్కడ సుస్పష్టంగా చెప్పారు, స్వర్ణలింగంతో వైశ్యానాం మహాధనపతిత్వం. వైశ్యులు బంగారంతో తయారు చేసిన లింగాన్ని పూజిస్తే బాగా ధనం కలుగుతుంది. ఇక శిలతో తయారు చేసిన లింగం శూద్రులకి చాలా ఎక్కువ ఫలితమిస్తుంది. శిలాలింగంతు శూద్రాణం మహాశుద్ధికరం శుభం. వారికి శుద్ధి ఇస్తుంది, అద్భుతమైన పవిత్రతని ఇస్తుంది, వాళ్ళను గొప్ప వాళ్ళని చేసేస్తుంది. స్ఫాటికం బాణలింగంచ సర్వేషాం సర్వకామదం. స్ఫటికముతో తయారు చేయబడిన బాణలింగం అందరికీ అన్ని కోరికలు ఇస్తుంది. అసలు తన దగ్గర లింగమే లేకపోతే ఎవరినైనా వారి లింగాన్ని అడిగి పుచ్చుకొని పూజించడం చాలా మంచిదన్నారు. ఆ మాట కూడా చెప్పాడు, ఈ మధ్యన కొంతమంది పిడివాదం, ఇతరులు ఎవరికి వారే వారి సొంత లింగం కొనుక్కుని పూజించాలి, పక్కవాళ్ళది పూజించకూడదు అని. అలా కాదు, స్వీయాభావే అన్యదీయం, స్వీయాభావే అన్యదీయంతు పూజాయాం న నిషిధ్యతే అని శివలింగ మహిమలోని 51వ శ్లోకంలో చెప్పారు సుస్పష్టంగా. తన దగ్గర లింగం లేకపోతే పూజ చేయకుండా అన్నం తినకూడదు. కనుక మానవుడికి ఒక నియమం ఉంది, శివలింగార్చన చేయకుండా, శివలింగానికి దండం పెట్టకుండా, శివలింగానికి నివేదన చేయకుండా ఏమీ తినకూడదు. అలా తింటే మహాపాపం, బ్రహ్మహత్యాది సకల దోషాలు వస్తాయి. అటువంటిప్పుడు పక్కవాడిని ఏమండి, ఒక్కసారి తమరి శివలింగాన్ని ఒకసారి ఇలా ఇవ్వండి అని అడిగి పుచ్చుకుని పూజించి నివేదన చేసి ఆ తర్వాత భోజనం చేయొచ్చు. కాబట్టి సృష్టిలో సమస్త లింగాలు ఆ పరమేశ్వర స్వరూపాలు, కనుక ఆ దోషం లేదు. భర్త కలిగిన స్త్రీలకైతే మట్టితో చేసిన లింగం మంచిది అన్నారు. స్త్రీణాంతు పార్థివం లింగం సభర్తృణాం విశేషత. పుణ్యస్త్రీలకి, భర్త కలిగిన పుణ్యస్త్రీలకి, సువాసినులకి పార్థివలింగం మంచిదట. ఇంకా విధవలకైతేనో విధవానాం ప్రవృత్తానాం స్ఫాటికం పరికీర్తితం. భర్త లేని విధవలకి స్ఫటికలింగం మంచిది. స్ఫటికలింగమును కనుక భక్తితో భర్త లేని స్త్రీలు పూజిస్తే అటువంటి వాళ్ళకి ఈ జన్మలోనే మోక్షం వచ్చేస్తుంది. ప్రవృత్తి నివృత్తి మార్గాల్లో, నివృత్తి మార్గంలో ఉన్నవాళ్ళకి రసలింగం మంచిది, ప్రవృత్తి మార్గంలో ఉన్నవాళ్ళకి పార్థివలింగం మంచిది. ఎవరైనా సరే శుద్ధ స్ఫటికలింగాన్ని పూజ చేయడానికి అర్హులే. డబ్బు బాగా కావాలనుకున్న వాళ్ళు మారేడు దళాలతోటి, జ్ఞానం కావాలనుకున్న వాళ్ళు పెరుగుతోటి, మధుర కంఠస్వరం కావాలనుకున్న వాళ్ళు తేనెతోటి, తన జీవితం ఆనందమయంగా సాగాలనుకున్న వాళ్ళు పంచదారతోటి, అద్భుతమైన ఐశ్వర్యం పొందాలనుకున్న వాళ్ళు విభూతితోటి పూజించాలి. శివుడు శంకరుడు, శంకరోతీతి శంకరః, నిరంతరం శం అంటే ఆనందాన్ని, సుఖాన్నిస్తాడు గనక ఆయన్ని శంకరుడన్నారు. విభూతి పూసుకోకుండా శివుణ్ణి పూజించకూడదంటో ఏదోటి కఠోర నియమం ఉన్నది సుమా, విభూతి వాడకుండా చెయ్యరాదు, సుస్పష్టంగా చెప్పారు. పూజాకాలే హి సజలం శుద్ధ్యర్థం నిర్జలం భవేత్ తస్మాత్ ఉద్దోళనం పూర్వం త్రిపుండ్రం ధారయేత్ పరం. ముందుగా శివ పూజకి శివుడికి ఇష్టమైన విభూతి పూసుకోవాలి. భస్మం లేకపోతే శివుడు మెచ్చడు. అందుకని దానికి కూడా ఒక మాట చెప్పారు, పగటిపూట విభూతిని నీళ్లలో కలిపి సజల విభూతి పూసుకోవాలి, అంటే తడిపిన విభూతిని పెట్టుకోవాలి. అదే రాత్రిపూట అయితే పొడి విభూతే పెట్టుకోవాలి. తడిపిన విభూతితో పగటిపూట త్రిపుండ్రం ధరించి పూజ చేస్తే వాడు శుద్ధుడవుతాడు, జ్ఞాని అవుతాడు. భస్మం ధరించేటప్పుడు శివాని కానీ, నమశివాయ అనే పంచాక్షరీ మంత్రం కానీ జపించుకోవడం మంచిది. అగ్నిరీతి భస్మ, వాయురీతి భస్మ అని ఒక భస్మం పూసుకునే మంత్రం ఉన్నది. అది పెద్దల ద్వారా తెలుసుకుని సజల విభూతిం విలేపయామి, తడిసిన విభూతిని పెట్టుకుంటున్నానన్నవాడు తొందరగా శివుడికి దగ్గరికి వెడతాడు. మనస్సులో కపటం లేకుండా అనాలి అనేటప్పుడు వెకిలిగా నవ్వుతూ అనకూడదు. పక్కవాడిని ద్వేషిస్తూనో లేతే ఆ మంత్రం మీద నమ్మకం లేకో శివలింగం అనగానే ఏదో వెర్రి వాగుడు వాగడమో అంటే భగవంతుడిని ఎప్పుడు హాస్యం పట్టించకూడదట. నవ్వుతూ పూసుకోకూడదు, భక్తితో పూసుకుంటేనే ఈ మంత్రం వల్ల లాభం ఉన్నది. ఆ భస్మం మృత్యుంజయత్వాన్ని ఇస్తుంది. ఓం త్ర్యంబకం విజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్మృక్షయమామృతాత్ అంటుంది. అది మహామృత్యుంజయ మంత్రం. ఈ మంత్రాన్ని జపిస్తూ విభూతి పూసుకుంటే వీడు అకాల మరణాల నుంచి బయటకు వస్తాడు. శాశ్వతానందం వాడికి కలుగుతుంది. ఎవరికైనా నుదుట విభూతి లేకపోతే ఆ ముఖమే చూడకూడదట. అందులో శివ పూజ సమయంలో అసలు విభూతి లేని ముఖం చూడరాదు. దిగ్భస్వరహితం పాలం దిగ్రామ శివాలయం దిగనీచార్చన జన్మ దిగ్విద్యాం అశివాశ్రయం. భస్మం లేని నుదురు చూడకూడదు, విభూతి పూసుకుని నుదురు ఛీ చూడరాదు పమ్మన్నారు. దిగ్రామ శివాలయం, శివాలయం లేని ఊళ్ళు అన్నం తినడం కంటే శవం దగ్గర కూర్చోవడం మంచిదన్నారు. శ్మశానంతో సమానమట శివాలయం లేకపోతే. దిగనీశార్చన జన్మ, శివుణ్ణి పూజించని జన్మ ఛీ ఛీ, ఆ జన్మ జన్మేనా, దరిద్రపు జన్మ అన్నారు. దిగ్విద్యాం అశివాశ్రయం, శివ సంబంధమైన మంత్రములు లేని విద్యలు పనికి మాలినవి, అవి దండగ. అంచేత విద్యలలో శివ అని ఉండాలి, ఊళ్ళల్లో గ్రామాలలో శివాలయం ఉండాలి, ఏ మంత్రం చేసినా శివ మంత్రం ఉండాలి, విభూతి పూసుకోకపోతే ఆ నుదురు చూడకూడదు పొమ్మన్నారు. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లోనూ విభూతి పూసుకునే పూజ చెయ్యాలి. ఆ విభూతి ఐశ్వర్యం, విభూతి ఐశ్వర్యం అన్నారు. విభూతిని పూసుకుని పరమేశ్వరుని పూజిస్తే శివుడి దగ్గర ఏముంది, శివ అన్న మంగళమే. ఈశ్వర అంటే అధిపతి, ఈశ్వరుడు అధిపతి కనుక తన ఆధిపత్యం మనకిస్తాడు. ఈశ్వరస్య భావ ఐశ్వర్యం, ఈశ్వరుడు యొక్క లక్షణమే ఆధిపత్యం. ఆ ఆధిపత్యం మనం విభూతి పూసుకుని పూజిస్తే మనకిస్తాడు ఆయన. ఐశ్వర్యం అంటే డబ్బుని కాదు, ఆధిపత్యం అని అర్థం అన్నమాట. మన మనస్సు మీద కూడా మనకు ఆధిపత్యం వస్తుంది. మన మనస్సు మన మాట ఎక్కడ వింటుంది? మనస్సు ఎటు పడితే అటు పరిగెడుతూనే ఉంటుంది, ఎదురుగుండా కూర్చున్నట్టే కూర్చుంటుంది. మావిడ ఏం చేస్తుందో, గారెలు చేస్తుందో, బూరెలు చేస్తుందో అంటాడు వీడు. ఈ దరిద్రపు మనస్సు ఎటు పడితే అటు పోకుండా మనస్సు మీద కూడా ఆధిపత్యం ఇచ్చేవాడు గనక శివుణ్ణి ఈశ్వరుడు అన్నారు. ఆయనని పూజిస్తే మనకి ఐశ్వర్యం వస్తుంది. ఈ విజ్ఞేశ్వర సంహితలో విభూతికి శివుడికి తేడా లేదన్నారు. అంటే శివుడు ఎక్కడుంటే అక్కడ విభూతి ఉంటుంది, విభూతి ఉంటే శివుడు ఉన్నట్టే. విభూతి ఒంటికి పూసుకున్నవాడు ఇంకా వాడే శివుడు. విభూతిని ఆపాదమస్తకం పూసుకున్నవాడు కనపడగానే హరహర మహాదేవ శంభు అంటూ నమస్కారం చెయ్యాలి, వాడికి కైలాసం వచ్చి తీరుతుంది అన్నారు.